మన ఏకైక లక్ష్యం కాగితాలు ఉన్నాయి ఇక్కడ. ఏకైక లక్ష్యము ఎవరి దగ్గరైనా ఉందా? అది న్యూ ఇయర్ ఎడ్యుకేషన్. ఉందా ఇది అందరి దగ్గర? మనం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోండి, ఆ విషయాన్ని సపోర్ట్ అవుతుందన్నమాట. ఆ విషయాలని మీరు అవగాహన చేసుకుని ఆచరించుకుందాం మా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే మీ మానసిక స్థితి ఎలా ఉన్నది అన్నది పరిశీలించుకోండి నిరంతరము. వాట్ ఈజ్ యువర్ మైండ్? మీ మనస్సులో ఏమున్నది? ఇది ఒక విశాలమైనటువంటి రివల్యూషన్ మనం చేపట్టినది, చేయబోతున్నది. అంతమంది మహానుభావుల యొక్క ఆలోచన విధానాన్ని మానవ జాతికి అందించడానికి కృత సంకల్పమై ఉంటున్నాము అన్నది నిరంతరము గుర్తుండాలి. అది తెలియాలి అంటే ముందు అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనకి తెలియాలి. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అవంతా కూడా, ప్రతి ఒక్కటి కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మేడం బ్లావిట్స్కి, సివివి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విత్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ లింక్స్ మ్యూచువల్. ఇండియాలో ఉన్న థియోసాఫికల్ సొసైటీకి, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా థియోసాఫికల్ సొసైటీకి లింక్స్ ఉన్నాయి. బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ప్రశ్న. అది పాయింట్ అర్థమవుతుంది కదా నేను చెప్తాను ఏంటో. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏదో కూర్చుని ఒక మారుమూల కుగ్రామంలో బాటా సింగారం ఏంటో నాకు పేరు తెలియదు, ఈ కుగ్రామం పేరు దేశ్ముఖ పిగ్లీపూర్. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అన్నది, అది ఉందమ్మా. అది చెత్త. అసలు మనం తలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటో మీకు అవగాహన లేకపోతే వచ్చి వెళ్తూ ఉంటారు, రోజులు గడిచిపోతూ ఉంటాయి. రోజులు గడిచిపోవడం కాదు నాకు కావాల్సింది ఇప్పుడు. విత్ అండర్స్టాండింగ్ మూవ్ ఫార్వర్డ్. చెత్త ఓ బ్లావిట్స్కి కానీ, ఓ లారీ మాషయ పరమహంస యోగానంద, వాట్ డిడ్ ది గివ్ టు ద వరల్డ్? ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డెవలప్ అయింది అంటే దే మస్ట్ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా పనికి వచ్చేటటువంటి ఏదో ఒక విద్య వాళ్ళు నేర్పారు కనుక వితౌట్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఇండివిజువల్ హెల్ప్స్, గ్రాంట్స్ లేవు, గవర్నమెంట్ ఫండింగ్ ఏం లేదు, ఒక కోటీశ్వరుడు వచ్చి నేను చేస్తాను అనలేదు ఇండివిజువల్గా. బట్ స్టిల్ ఇట్ ఈజ్ స్టిల్ ఇంటర్నేషనల్. అది స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇప్పటికి కూడా అది ఇంటర్నేషనల్. ద యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. అరబిందో ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్, అందరికీ తెలుసు. కానీ అతను ప్రపంచానికి ఏం అందజేశాడు ఎవరికి తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం ఎక్కడేస్తుంది అంటే మీరు అరవిందో సొసైటీకి వెళ్ళిపోయి మీరు అడిగినా ఏం అందజేశారు? వాట్ ఈజ్ ఇట్ దట్ యూ ఐన్స్టీన్? ఓ ఐన్స్టీన్ ఈక్వేషన్ ఇచ్చాడు. గాంధీ ఓ గాంధీ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ఇచ్చాడు. నెహ్రూ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ సోషల్ డెమోక్రటిక్ వాల్యూ కదా. పెద్ద పెద్ద ఎస్ఏలు రాసేస్తారు, పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. స్టాలిన్ కానీ, మసోలిని కానీ, మార్క్స్ కానీ, మావోయిజం, మావోయిస్ట్ కానీ, వీళ్ళందరూ ప్రపంచానికి ఇచ్చింది మన కంటికి కనిపిస్తూనే ఉంది యాజ్ వైలెన్స్ కదా. మరి వీళ్ళు ప్రపంచానికి ఇచ్చింది ఏంటో వీ డోంట్ నో, వీ జస్ట్ డోంట్ నో. ఆ కిందకి వెళ్తే సిద్ధి సాయి సత్యసాయి పేర్లు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి మనకు తెలిసింది ఏంటంటే ఒక ఆయన విభూతి తీస్తాడు, ఆయన విభూతి తీస్తున్నాడు కనుక ఆయన రేషనలిస్ట్ దృష్టిలో పిచ్చివాడు, పనికిరానివాడు. కానీ ఆ రేషనలిస్ట్ సమాజానికి ఏం చేయగలిగారు, ఆయన ఏం చేయగలిగారు అందని మీరు కాస్త ఓరియంటేషన్ లేకుండా ఆలోచిస్తే తెలిసిపోతుంది ఆవిడ ఏం చేస్తున్నాడు. పాయింట్ అర్థమవుతుంది, చెప్తుంది అర్థమవుతుందా? అర్థమలేదు. ఇంచేత కేవలం విభూతి తీసినంత మాత్రాన ఆయన అంత గొప్పవాడు అయిపోయి ఉంటే సో మెనీ రేషనలిస్ట్ కూడా విభూతి తీస్తారు. చూశారా మీరు? తెలుసా తీస్తారని వాళ్ళు? తెలీదా? మరి అది తెలుసుకోవాలి మీరు. చాలా మంది తీయగలరు. మరి యూ డెవలప్ అయిన ఆర్గనైజేషన్ ఎక్సర్సైజ్ చేయగలిగారు ఎవరు? పాయింట్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. విభూతి తీయటం ఈజ్ వన్ ఆస్పెక్ట్, లింగాల నోట్లోంచి తీయటం ఒక ఆస్పెక్ట్. మొన్నోడు హైదరాబాద్లోనే, నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకుంటా ఫోర్త్, నేను లింగాలు తీయగలను అందులో ఏముంది అన్నాడు. నువ్వు లింగాలు తీ, మరి నువ్వు లింగాలు తీస్తే ఎవడు నీ కాళ్ళ మీద పడ్డగా, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వదుగా. చెప్పింది అర్థమైందా? అంచేత రేషనలిజం అంటే ఏంటంటే ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడితే రేషనలిజం అది. మొన్న ఎక్కడో సాయి సెంటనరీ సెలబ్రేషన్స్, సెంటనరీ కాదు అదేదో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు రేషనలిస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సత్సాయి సేజ్ హీజ్ టు ఆల్ పీపుల్, మనుషులందరినీ కూడా నేను సమానంగానే చూస్తానని. కానీ డబ్బున్న వాళ్ళు పొలిటీషియన్స్ తప్ప మిగతా వాళ్ళు ఆయన కలవలేరు. నీ ఎమ్మెల్యేని ఎంతమంది కలవగలుగుతున్నారు? నువ్వు చెప్పి ఎంతమంది కలవగలుగుతున్నారు? అండ్ ఎమ్మెల్యే ఈజ్ ఎ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ మ్యాన్. పాయింట్ అర్థమైందా? ఎమ్మెల్యేని ఎవరు కలవగలుగుతున్నారు? ఆయనతో పనున్న వాళ్ళైనా, లేకపోతే ఆయన పని చేయగలిగే వాళ్ళైనా, లేకపోతే మిగతా వాళ్ళు కలవరు కదా. మరి ఆ కామన్ సెన్స్ ఇక్కడ ఎందుకు ఉండదు? పుట్టినే నోటికి వచ్చినట్టు వాగి ఎందుకు చెప్తున్నాను అంటే అలాంటి వాగుడు వల్ల వీళ్ళ విలువ మనం మర్చిపోయాం. మీకు వాళ్ళు చెప్పిన సోది మాటలే అర్థమవుతున్నాయి తప్ప యూ హ్యావ్ జస్ట్ నెవర్ అప్రోచ్డ్ దెమ్ ఇన్ ద ట్రూ స్పిరిట్. సిద్ధి సాయి సత్యసాయి ఏముంది? సాయి దాంట్లో భజనలు మాత్రమే కదా. మరి వై సచ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? మామూలు ఆర్గనైజేషన్ కాదు అది. ఆ పక్కకు వస్తే రమణ మహర్షి అండ్ జల్లేళ్ళిమూడమ్మ. అసలు వీళ్ళ గురించి ఆవిడకి ఏమీ తెలియదు. యూ జస్ట్ డోంట్ నో వాట్ దే హ్యావ్ డన్ ఫర్ ఇండియా. భారతదేశానికి వాళ్ళు ఏం చేశారు? భగత్ సింగ్ ఏదో ఒక బాంబు పెట్టాడు, ఊరికంబ ఎక్కిపోయాడు, అదేమో మీకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ రమణ మహర్షి, జల్లేళ్ళిమూడమ్మ భారతదేశానికి ఏం చేశారు, ప్రపంచానికి ఏం చేశారు తెలియదు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ గురించి అసలేమీ తెలియదు. రామకృష్ణ పరమహంస అండ్ శారదామాత, నోబడీ నోస్ ఎనీథింగ్. ఏం తెలుసు అండి? వివేకానంద గురించి తెలుసు. ఆ వివేకానంద గురించి కూడా హిజ్ ఫిలాసఫీ అండ్ హిజ్ మ్యాన్ మేకింగ్ ఒడిస్తే ఆవిడికి తెలియదు. ఎవరికి ఏమీ తెలియదు, పేర్లు తెలుసు అండి. పాయింట్ అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఇది. అందుకు ఇంకా పైకి వెళ్తే అసలు ఆయన చేసింది ఆవిడికి తెలియదు. శ్రీరామ్ శర్మ ఆచార్య అండ్ మాతా భగవతి దేవి శర్మ, అసలు ఆవిడకి ఏమీ తెలియదు. వీళ్ళందరి యాక్టివిటీస్ కి కారణభూతమైనటువంటి వ్యక్తి ఆ శ్రీకృష్ణుడి గురించి అస్సలేమీ తెలియదు. తెలిసిందేంటి అంటే మురళి బాగా వాయించేవాడు, రాసలీలలు చేసేవాడు, వెన్నను దొంగిలించేవాడు, ఇవి తెలుసు చాలా బాగా. మరి వెన్న దొంగిలించే వాళ్ళందరూ కృష్ణుడైపోతే బాగుంటుంది కదా, మురళి వాయించగలిగే వాళ్ళందరూ కృష్ణుడైపోతే బాగుంటుంది కదా, పాయింట్ అర్థమవుతుంది. సో దీస్ క్లాసెస్ ఆర్ మెంట్ టు లివ్ యాజ్ దే టాట్. వాళ్ళు మనని ఎలా జీవించమని ఆశించారో అది నేర్చుకోవటానికి ఇక్కడికి వస్తున్నాం, ఒక విద్య నేర్చుకోవటానికి వస్తున్నాం. ఇంచేత ఇది ప్రతిరోజు కూడా మీ ఇంటి దగ్గర ఎక్కడైనా నీట్గా పెట్టుకుని చూద్దాం. అన్ని విద్యలలాగే ఆధ్యాత్మిక విద్య ఇది ఉన్నాయి, ఇవి ఆధ్యాత్మిక విద్య లేక సంజీవని విద్య ముందు థియరిటికల్గా విశదముగా స్టెప్ బై స్టెప్ అధ్యయనం చేయాలి. ప్రతి దాని యొక్క పూర్వపరాలు క్షుణ్ణంగా తెలియాలి. అంటే ఫస్ట్ ఇది మీరు అర్థం చేసుకోండి అంతే తప్ప, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఇంజనీర్ అవ్వాలి అనుకోవటానికి 5 ఏళ్ళు పడుతుంది. దానికంటే ముందు 12 ఏళ్ళు అవస్థపడాలి యాజ్ ఎ ప్రిపరేషన్ టు బికమ్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్. తప్పితే డైరెక్ట్గా వెళ్ళిపోగలమా మనం? డైరెక్ట్గా వెళ్ళలేం కదా. డాక్టర్ అవ్వాలన్నా ముందు 12 ఏళ్ళు నీకు ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ ఉంది. మరి స్పిరిచువలిజంలో మనకున్న ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ ఏమిటి అనే ఆలోచన కూడా రాదు మనుష్యులకి. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు. ఇవాళ మేము జపం మొదలెట్టేశాం, మాకేమైపోయింది? ఇవాళ 1వ క్లాస్లో జాయిన్ అయ్యాడు మా కుర్రవాడు. ఎప్పుడైంది ఇంజనీరింగ్ ఇంజనీర్ అవుతాడని అడుగుతావు నువ్వు? ఆ మూర్ఖత్వం చేస్తావు మనం, కానీ ఇక్కడ ఆ మూర్ఖత్వం చేస్తాం. ఆవిడో జపం చేస్తాడు, తలనొప్పి వస్తుంది వాడికి. ఇందువల్ల తలనొప్పి వచ్చింది, జపం చేయటం వల్ల తలనొప్పి వచ్చింది. అంటే ప్రపంచంలో మిగతా వాళ్ళెవరికి తలనొప్పి రావటం లే, నీకు మాత్రం ఎందుకు వచ్చింది? ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠలో ఉన్నాం మనం, ముఖ్యంగా హిందువులు. ముందు అది బ్రేక్ అవ్వాలి మీకు. ఇట్ ఈజ్ ఏ సైన్స్, స్పిరిచువలిజం అనేటటువంటిది ఒక సైన్స్. ఆ సైన్స్ మిగతా అన్ని సైన్స్లాగే మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అంటే మిగతా విద్యలన్నీ మీరు ఎలా నేర్చుకోదలుచుకున్నారో అలాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. మరి స్పిరిచువలిజం నేర్చుకోవటానికి మొదటి స్టెప్ ఏంటి తెలీదు. ఎడ్యుకేషన్లో మొదటి స్టెప్ ఏంటి? నర్సరీ స్కూల్ లేకపోతే 1వ క్లాసు. దానికి మళ్ళీ మీకు డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ లేకపోతే వాడిని స్కూల్కి రానివ్వరు. మళ్ళీ స్కూల్లో ఎంతసేపు ఉంటాడు వాడు? పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ మీరు వాడు అల్లరి భరించలేక ఏం చేస్తారు? ఒక ట్యూషన్ పెడతారు. చదువుకుంటాడని కాదు, మీరు అల్లరి భరించలేక, లేకపోతే అమ్మా నాన్న మీద వదిలేస్తారు. కానీ పిల్లలు కావాలి. పిల్లలు పుట్టాక ఎవరి మీద వదిలేస్తారు? మీరు గాలికి వదిలేస్తారు. మీరు యు జస్ట్ డోంట్ నో హౌ టు రీర్ ఎ చైల్డ్. మీరు అనుకుంటున్నారు మీరు పిల్లల్ని పెంచుతున్నారు, ఇన్ స్పైట్ ఆఫ్ యూ దే ఆర్ గ్రోయింగ్, అది ఆశ్చర్యం. నాట్ బికాస్ ఆఫ్ యూ. ఏదైనా అంటే ఏమంటారంటే వాళ్ళు అల్లరి భరించలేకుండా ఉన్నామండి. మీకేం తెలుసండి? మరి అల్లరి భరించలేకపోతే పిల్లవాడు వద్దనుకోవచ్చు కదా, మళ్ళీ పిల్లవాడు కావాలి. అది కూడా భలే తమాషాగా నన్ను అడుగుతారు. మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారండి మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? పక్కింటి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మిమ్మల్ని, వాళ్ళు అడిగితే నాకెందుకు చెప్తున్నాం? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే యు జస్ట్ డోంట్ థింక్ యువర్ సెల్ఫ్. పక్కవాడు ఏదైనా చెప్తే అది చాలా ఇంపార్టెంట్ మీకు, అందుకు చెప్తున్నాను. నిన్న ఎవరో నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందని పక్కవాళ్ళు అడుగుతున్నారండి, మా ఇంటి పక్కవాళ్ళు. పక్కవాళ్ళు అడిగితే నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అంటే ఏంటి అది అర్థం? పక్కవాళ్ళు అడగకపోతే నువ్వు నన్ను అడగవనేగా, అంటే నీకు బుర్ర ఉన్నట్ట లేనట్ట? సరే బుర్ర లేదు అనేది నాకు ఎప్పుడో అర్థం అయిపోయింది. ఇంకేంటే వెన్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పాక నువ్వు తాగుతూ పక్కవాడికి కూడా సిగరెట్ నువ్వు ఇస్తూ ఉంటే వాడు చాలా ఆనందంగా నా స్నేహితుడు ఎంత మంచివాడు అని వాడు సిగరెట్ తాగుతూ ఉంటే మీ ఇద్దరికి ఎంత బుద్ధి ఉందో అర్థమైపోతుంది. అయితే బుద్ధి ఉన్నట్ట లేనట్ట అంటే గ్యారంటీగా లేదు. విషం తాగుతూ మేము చాలా గొప్పవాళ్ళం అంటే లేకపోతే ఒకట్లే మీ గొప్పతనం ఇంకో యాంగిల్లో చెప్పుకోవచ్చు. మీరు మేము శివతత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామండి, శివుడు హలాహలం తాగాలింది, మరి మేము మెల్లిమెల్లిగా స్లో పాయిజనింగ్ లాగా సిగరెట్ తాగి 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 ఎప్పుడో హలాహలాన్ని కూడా తాగి చూపిస్తాం సార్. అప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో హలాహలం తాగిన గొప్పవాళ్ళగా మేము పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఏంటి మీరు అనుకుంటున్నాను, వీ హ్యావ్ వెరీ బిగ్ ప్లాన్స్ అబౌట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అంటే బుద్ధిహీనత యొక్క పరాకాష్ఠలో ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం అన్నది అర్థమైనా మీరు చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు. ముందు అది అర్థం అవుతే మీకు ఈ సొసైటీ విచ్ ఈస్ పెర్మిటింగ్ దీస్ సోషల్ ఈవిల్స్, ఆ సొసైటీలో ఉంటూ మేము చాలా మంచివాళ్ళం అనుకోవటం మూర్ఖత్వం. నువ్వు తప్పు చేయకపోవచ్చు, నీ పక్కవాడు తప్పు చేసినా నువ్వు చేసినట్టే అంతే కదా. టెండూల్కర్ అవుట్ అయిపోతే ఇండియా పోయినట్టేగా కాదా. నేను అవుట్ అవ్వలేదండి, నేను బాగానే ఆడానండి అంటే ఏం లేదు. ఈ కాన్సెప్ట్స్ ముందు అర్థం చేసుకోండి. ఒక విద్య నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు డివోట్ ఏ లాట్ ఆఫ్ టైం. స్పిరిచువల్ విజ్డమ్ నేర్చుకోవాలి అంటే లాట్ ఆఫ్ టైం సరిపోదు, మెనీ లైవ్స్ కావాలి. ఇట్ ఈస్ సచ్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. అది చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్, అది మన బుర్రకెక్కదు. యూ జస్ట్ కాంట్ ఫినిష్ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇన్ వన్ లైఫ్ స్పాన్. తమాషా అది. మీరు ఇంజనీరో డాక్టరో ఏదో ఒక లైఫ్ స్పాన్ లో అయిపోతారు అనుకుంటున్నారు, కానీ యూ ఆస్క్ ఎ డాక్టర్, వాడు 20 ఏళ్ల కిందట మెడిసిన్ చదివి ఉంటే ఇప్పుడు మెడిసిన్ వాడికి అవుట్డేటెడ్. అసలు ఏం అర్థం కాదు. నిన్న మన వాళ్ళు ఎవరో గాయత్రి యజ్ఞం చేయడానికి వెళ్లారు బంజారా హిల్స్. దే ఆర్ బ్రింగింగ్ డౌన్ సమ్ టెక్నాలజీ ఫ్రమ్ అమెరికా హాస్పిటల్స్. వాళ్ళు హార్ట్ ఆపరేషన్ చేస్తారు, చేశాక 2 గంటల తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఇప్పుడు ICU అంటే తేడా అర్థమవుతుందా? ఆల్రెడీ ద టెక్నాలజీ ఇస్ దేర్. ఇక్కడ హార్ట్ ఆపరేషన్ అంటే ముందు ప్రిపరేషన్, ప్రిపరేషన్ తర్వాత ICU అంటే ఎందుకు ఇది మాట చెప్తున్నాను. ఈవెన్ ఇన్ మెడిసిన్ వీఆర్ లాగింగ్ ఫార్ 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 బిహైండ్. మరి స్పిరిచువలిజంలో అసలు లాగింగ్ ఫార్ బిహైండే కాదు, అసలు ఆ డైరెక్షన్లోనే మన అడుగులు లేవు. మనందరికీ స్పిరిచువలిజం గురించి ఉన్న ఐడియా ఏంటి అంటే మా రోగాలు పోవాలి, మా అమ్మాయికి పెళ్లిళ్ళు అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగాలు రావాలి. అంటే ద సో కాల్డ్ మ్యాన్ ఆర్ గాడ్ హూ హెస్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ ఈజ్ యువర్ సర్వెంట్. మీ కాన్సెప్ట్స్ మీరు ముందు క్లియర్ చేసుకోండి. ఏం చెప్తున్నాను, యూ డిమాండ్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి అయిపోవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నా రోగం పోవాలి. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? యూ గో టు ఏ హాస్పిటల్ అండ్ సే నాకు ఈ రోగం పోవాలి అంటే వాడు ఏమంటాడు? హాస్పిటల్కి వెళ్ళి యూ డిమాండ్ నాకు రోగంగా ఉందండి, నా రోగం తగ్గించండి అని డిమాండ్ చేస్తావా? లేకపోతే వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా వెళ్తావా? అర్థమవుతుందా? ఇఫ్ యూ డిమాండ్ సంథింగ్ యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. మా పిల్లవాడికి చదువు రావాలి, గురువు గారి దగ్గరికి ఫోన్ చేసి చెప్తారు పరీక్షకు వెళ్తారు, అంతవరకు గురువు గుర్తురాడు, పరీక్షకు వెళ్తే ఫోన్ చేసి చెప్తారు. ఏంటి మేము పరీక్షకు వెళ్తున్నామండి. ఇంకా కొంతమంది కొంచెం బెటర్ హాల్ టికెట్ నెంబర్ చెప్తారు. నాకు ఎందుకు చెప్పడం ఆ హాల్ టికెట్ నెంబర్? లేకపోతే ఇంకాస్త అడ్వాన్స్డ్ పీపుల్ ఉంటారు, ముందేం చెప్పారు, రిజల్ట్ వచ్చే ఒక రోజు ముందు చెప్తారు, పరీక్షకు వెళ్తున్నప్పుడు చెప్పరు, పరీక్ష రాసేశాక చెప్పరు, పరీక్ష రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి మాస్టర్, మా హాల్ టికెట్ నెంబర్ ఇది అంటే ఐ షుడ్ డూ సమ్ మెరకల్ అనమాట. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయా? వెన్ యూ గో టు ఏ టీచర్ అవుట్ సైడ్, వెన్ యూ డిమాండ్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్. ఫిజిక్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే ఇంటర్మీడియట్లో మాకు ఫిజిక్స్ నేర్పించండి అంటే ముందు నువ్వు 10th క్లాస్లో ఫిజిక్స్ చదివావా లేదా అని అడుగుతాడు. చదవలేదనుకో చెప్పడా నీకు కదా, చెప్తాడా? చెప్పగలడా? చెప్దాం అనుకున్నా చెప్పలేడు. మరి స్పిరిచువలిజంలో వై డోంట్ యూ థింక్ దట్ దెర్ ఈస్ ఎ ప్యాటర్న్, దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అని చెప్పినప్పుడు దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది అని మీకు అర్థమవుతే దేవాలయాలు ఎందుకో అర్థమవుతాయి. విద్యాలయాలు ఎలాగైతే విద్యని టీచ్ చేస్తాయో దేవాలయాలు ఏం చేయాలి అంటే ఈ డివైన్ విజ్డమ్ ని నేర్పాలి. నేర్చుకుంటున్నావా? ఏమి నేర్చుకోవటం లేదు. వీఆర్ జస్ట్ బెగ్గర్స్, అడుక్కోవటానికి వెళ్తాం. అడుక్కోవటానికి వెళ్ళినప్పుడు కూడా ఓ పద్ధతి లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తావు. నీ ఇష్టం వచ్చినప్పుడు కెన్ యూ గో టు ఏ కలెక్టర్ ఆర్ ఏ హెడ్ మాస్టర్ ఆర్ టు యువర్ సూపర్వైజర్? పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ వాటి వరకు ఎందుకు? నీ పని కోసం సూపర్వైజర్ దగ్గరకు వెళ్ళాలంటే వాడికి వీలున్న టైంలో వెళ్తావా, లేకపోతే నీకు వీలున్నప్పుడు, లేకపోతే నువ్వు టీవీ చూస్తూ ఫోన్ కొట్టేస్తావా? నేను చాలాసార్లు నాకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెనకాతల టీవీ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది నాకు. ఐ కెన్ విజువలైజ్ ద సిచ్యువేషన్ అన్నమాట. ఉత్తరం గుర్తొచ్చి ఉంటుంది మాస్టర్ చెప్పేదాన్నే. ఎందుకు చెప్తున్నాను, మీకు ఆ సిన్సిరిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ లెర్నింగ్ దట్ సబ్జెక్ట్. కానీ స్పిరిచువలిజం ఎలాంటి సబ్జెక్ట్ అని చెప్తున్నాను, ఇట్ కంటిన్యూస్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఈ ఇంజనీరింగ్ కానీ ఈ మెడిసిన్ కానీ ఇవంతా కూడా ఈ లైఫ్లోనే, దాని తర్వాత నీకు ఉపయోగపడవు. కానీ ఈ విద్య ఉన్నదే దేని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాము. ఈ విద్య మాత్రము లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. అంచేత నువ్వు ఈ విద్య నేర్చుకోవాలి అంటే కిందటి జన్మలో నువ్వు ఎంత నేర్చుకున్నావో తెలియాలి, ఈ జన్మలో నువ్వు ఏం నేర్చుకోబోతున్నావో తెలియాలి. ఈ రెండు మిస్సింగ్. మన స్పిరిచువల్ దేవాలయానికి వెళ్తావు నువ్వు, ఈ రెండు నీకు తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఎందులో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు ప్రస్తుతం ఏ ఇయర్లో ఉన్నావో తెలియాలి. ఈ ఇయర్లో ఎందుకున్నావు నువ్వు? కిందటి సంవత్సరం ఏదో క్లాసులో ఉన్నావు. కిందటి సంవత్సరం 8వ క్లాసులో ఉంటే ఈ సంవత్సరం ఎన్నో క్లాసులో ఉండి ఉంటావు? 9వ క్లాసులో ఉండి ఉంటావు కదా. 9వ క్లాసులో నువ్వు దాటాలి అంటే 10వ క్లాస్ గురించి మాట్లాడకూడదు. నువ్వు 9వ క్లాస్ చదవాలి. నువ్వు చదివితే 10వ క్లాస్కి వెళ్తావు. అంచేత ఈ లైఫ్ టైంలో నువ్వు ఏ క్లాసులో ఉన్నావు, ఏం చదవాలి తెలీదు. ఒకనవుతుంది ఏం చెప్తున్నాను, ఇన్ విచ్ క్లాస్ యు ఆర్. అందరూ కలిపి కావేటరంగా అందరం కలిసి మెడిటేషన్ చేసేస్తాం, అందరం కలిసి జపం చేసేస్తాం, అందరం కలిసి ప్రాణాయామం చేయండి. తప్పు అని నేను అంటలే. ప్రశ్న ఏంటి అంటే ఈ జపాలు, ఈ ప్రాణాయామాలు, ఈ మెడిటేషన్స్ మీరు దేనికోసం చేస్తున్నారు? ఈ మూడు కూడా 3 hours లాగే. ఒక విద్య ఏదైనా నేర్చుకోవాలి అంటే రీడింగ్ రావాలి కదా, దాని తర్వాత ఏంటి రావాలి? రైటింగ్ రావాలి, దాని తర్వాత మాట్లాడటం రావాలి. రీడింగ్, రైటింగ్ అండ్ టాకింగ్, ఈ మూడు వస్తే ఏదైనా ఒక విద్య నేర్చుకుంటాం. ఏ విద్యకైనా మూడు రావాలి. టు ఎనీ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈస్ సైన్స్ ఆర్ ఆర్ట్స్, అలాగే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ మూడు ఉన్నాయి, జపము, ప్రాణాయామము, ధ్యానము. కానీ ఈ మూడు మనం ఎలా ఉపయోగించుకోవాలి అదే మనకి రావటం లేదు. కనుక ఈ కాన్సెప్ట్ మీరు మనసులో పెట్టుకుని ఇక్కడ చెప్పింది అర్థం చేసుకోండి. ఇది అందుకే ఇది నిరంతరము కూడా మీ మనస్సులో ఉండాలి, మనం ఇది చేయబోతున్నాము అన్నది. అన్ని విద్యలు లాగే ఆధ్యాత్మిక విద్య లేక జీవించే కళ లేక సంజీవిని విద్య ముందు థియరటికల్గా విశదముగా స్టెప్ బై స్టెప్ అధ్యయనం చేయాలి. ప్రతి దాని యొక్క పూర్వపరాలు క్షుణ్ణముగా తెలియాలి. సైంటిఫిక్ నాలెడ్జ్లో ప్రాక్టికల్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాక్టికల్స్ ఎవడికి పడితే వాడు, ఎప్పుడు పడితే అప్పుడు వాడు వచ్చి ల్యాబొరేటరీలో చేయనివ్వం. ముందు వాడికి ఆ మొత్తం స్టెప్ బై స్టెప్ ఆ ప్రాక్టికల్స్ ఎలా కండక్ట్ చేయాలో వాడి చేత బట్టి కొట్టిస్తాం. అది తెలియకుండా వాడు ప్రాక్టికల్ దాంట్లోకి వస్తే వాడికి ఏం రాదు. 99% పీపుల్ ప్రాక్టికల్స్ అవగాహన లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ లేకపోవటం. అలాగే మీరు మనం దేవాలయానికి వెళ్ళాక వీ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. డివైన్ నాలెడ్జ్ చెప్పేటటువంటి ఇన్స్టిట్యూషన్ అన్న సంగతి మర్చిపోతాం. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కాలేజీలో ఎలాగో డిసిప్లినరీ నార్మ్స్ ఉంటాయో ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవటం అవి ఉండవు కదా. అలాగే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా దేర్ షుడ్ బి స్పెసిఫిక్ నామ్స్. అవేం తెలియవు మనకి. ఎందుకు తెలియవు అంటే, మనం చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళినవాడు నేను ఏ క్లాసులో ఎక్కడ కూర్చోవాలో తెలుసు. కాలేజీ చూడటానికి వెళ్ళినవాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలాగే మనం దేవాలయానికి ఆ డివైన్ విజ్డమ్ నేర్చుకోవటానికి వెళ్తానే, చూడటానికి వెళ్తున్నాం. చూడటానికి వెళ్తే ఏమొస్తుంది విజ్డమ్? ఏ విజ్డమ్ కాదు కదా. అంచేత స్టెప్ బై స్టెప్ మీరు దేవాలయానికి వెళ్ళాక ఏం చెయ్యాలి అన్నది తెలియాలి మీకు. ఎందుకు చేయాలి అన్నది తెలియాలి. ఒకే కాలేజీలకి క్లర్క్స్ వెళ్తారు, వాచ్మెన్లు వెళ్తారు, స్టూడెంట్స్ వెళ్తారు, ప్రొఫెసర్స్ వెళ్తారు, ప్రిన్సిపాల్ వెళ్తాడు, నైట్ వాచ్మెన్ వెళ్తాడు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వెళ్తాడు టు ద సేమ్ బిల్డింగ్. కానీ ఎవడి రోలు వాడిది. మరి దేవాలయంలో ఒక టేప్ రికార్డర్ అన్ని రోల్స్ చేసేస్తుంది. టేప్ రికార్డర్ పెట్టేసి వెళ్ళిపోతాడు పురోహితుడు, మళ్ళీ వచ్చి ఆఫ్ చేసి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. చాలా చోట్ల చూశాను నేను అది. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక టేప్ రికార్డర్ పెట్టేసి పిల్లల్ని గదిలో వేసేసి తాళం వేసేసి వెళ్ళిపోతే బాగుంటుందేమో టీచర్. మరి అలాంటి స్కూల్కి మీ పిల్లల్ని పంపిస్తారా? కాన్సెప్ట్స్ ఎందుకు చెప్తున్నాను ఇది రిపీటెడ్ గా అంటే, ఇంత చెప్పినా మీకు ఆ కాన్సెప్ట్స్ అర్థం అవుతుంది. వన్ డేలో ఏమీ రాదు, ఇదేం ఒక రోజులో వచ్చేది కాదు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లో మీరు అనేక రకాలుగా ఈ విద్య గురించి పడిన తాపత్రయం వల్ల ఈనాడు ఇక్కడ ఉన్నారు అన్నది ఒక ఫస్ట్ యాగ్జిమ్. యాగ్జిమ్ అంటే తెలుసు కదా, ఇట్ డజంట్ నీడ్ ఎ ప్రూఫ్. మీరు ఇక్కడ ఉన్నారు అంటేనే అర్థం ఏంటి అంటే, స్పిరిచువల్ గా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో మీరు చాలా అడ్వాన్స్డ్ అయి ఉన్నారు. యు టేక్ ఇట్ యాజ్ అన్ యాగ్జిమ్. తర్వాత మీకు రెండు మూడు ఏళ్లలో దాని యొక్క కరెక్ట్నెస్ అర్థమవుతుంది. అంచేత ఫస్ట్ ఇది మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ లో మీరు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. కానీ మన బిహేవియర్ అలా లేదే. స్పిరిచువల్ నాలెడ్జ్ తెలిసినటువంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక యోగి ఎలా బిహేవ్ చేస్తాడు, ఇంకా మాట్లాడితే ఒక అవతారము ఎలా బిహేవ్ చేస్తుందో మీకు చాలా కరెక్ట్ గా అవతార కాన్సెప్ట్ అర్థమవుతే మీరు కూడా అవతారమూర్తులే అని అర్థమవుతుంది. రాముడు ఒక్కడే కాదు అవతారం, రాముడితో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా అవతారమూర్తులే కదా. ప్లస్ రాముడు కంటే ముందు వాళ్ళని పంపించబడతారు. స్పిరిచువల్ దాంట్లో ముందు మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మన క్లాసెస్ ముందుకెళ్తాయి. అసలు దీంట్లో మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఐ జస్ట్ కాంట్ హెల్ప్. చేత మొదట ఈ పాయింట్ అర్థం చేసుకోండి, స్పిరిచువల్ విజ్డమ్ మీరు స్పెషల్ గా మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మరి మళ్ళీ చదవాల్సి వస్తుందే, మాకేం గుర్తులేదే అంటే, యాజ్ ఎ లెక్చరర్ నాకు తెలుసు కొన్ని స్పెషల్ టాపిక్స్ ఉంటాయి, టఫ్ టాపిక్స్. ప్రతి సంవత్సరం మేము మళ్ళీ మళ్ళీ చదువుకునే వెళ్తాం. ఏంటి 20 ఏళ్ళు 30 ఏళ్ల బట్టి ఆ టాపిక్ చెప్తున్నా కూడా, ఎండాకాలం సెలవులు అయిపోగానే మళ్ళీ 5-6 నెలల తర్వాత ఆ టాపిక్ క్లాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ మైసెల్ఫ్ థర్మోడైనమిక్స్ వాజ్ వెరీ ప్రాబ్లమాటిక్. ఇంకైతే మళ్ళీ థర్మోడైనమిక్స్ మళ్ళీ పేజీ తీయడం, మళ్ళీ చదువుకోవటం, మళ్ళీ నోట్స్ రాసుకోవటం, మళ్ళీ పిల్లలకి చెప్పడం. చెప్పింది అర్థమైందా? ఇది ఎందుకు చెప్తున్నాను, ఒక టీచర్కే అండ్ అన్ ఇంట్రెస్టెడ్ టీచర్, చెప్పాలి నేర్పాలి అని ఇంట్రెస్ట్ ఉన్న టీచర్కే ప్రతి సంవత్సరం మళ్ళీ అది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇంచేత బికాజ్ ఇట్ ఈజ్ ఏ టఫ్ టాపిక్ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ దట్ మళ్ళీ నేను పరీక్షలు రాయాలి మళ్ళీ దాన్ని, అదేం లేదు. మళ్ళీ ఏం చేసుకోవాలంటే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. గుర్తు చేసుకోకపోతే ఆ సబ్జెక్ట్ ఉపయోగించలేను. స్పిరిచువల్ సైన్స్ కూడా చాలా టఫ్ సబ్జెక్ట్ కదా. యూ విల్ హ్యావ్ టు రీ రిమెంబర్ ఇట్ ఎవ్రీ లైఫ్ టైం. యూ హ్యావ్ టు రీ రిమెంబర్ ఇట్ అంతే. యూ నీడ్ నాట్ డూ ఎనీ స్పెషల్ సాధనాలు. చాలా మేము కష్టపడాలా, మేము చాలా పెద్ద పెద్ద సాధన చేయాలా, చేయక్కర్లేదు. పిల్లవాడు చదివినట్టే టీచర్ కూడా చదువుతాడు. కానీ పిల్లవాడు చదివేదానికి టీచర్ చదివేదానికి తేడా లేదు. టీచర్ ఆల్రెడీ నోస్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్, ఈ జస్ట్ బ్రషెస్ ఇట్ అప్. బ్రష్ చేసుకోకుండా క్లాస్కి వెళ్తే చెప్పలేడు. మన పరిస్థితి అది అది ఫస్ట్ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది. వీఆర్ ఆల్ వెల్ డెవలప్డ్ సోల్స్, ఖచ్చితంగా ఆత్మజ్ఞానము ఉన్నటువంటి వాళ్ళమే. వీఆర్ ఆల్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్, వీ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్. ఎందుకు మర్చిపోయాం? దాని టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ఆ దారిలో వెళ్ళదలుచుకున్న వాళ్ళని మన పిల్లలు వెళ్ళదలుచుకున్నా కూడా మీరు వెళ్ళనివ్వరు. ముందు మీరు రారు, మీ పిల్లలు ఎవరైనా వెళ్ళదలుచుకున్నా మీరు వెళ్ళనివ్వరు. ప్రహ్లాదుడు ఉదాహరణ చెప్తాను కదా, ఎప్పుడైనా ఒకడు వచ్చి చాలా బాధతో ఏడ్చేసాడు నా దగ్గర, కళ్ళమని నీళ్లు పెట్టేసుకుని. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఇన్ని బాధలు పెట్టాడు, చిన్న కుర్రాడు పాపం ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదు కదా, తప్పు చేశాడా ప్రహ్లాదుడు? మంచి పనే చేస్తున్నాడు కదా, ఒప్పుకుంటారా మీరు? ఇది మీరు ప్రహ్లాదుడు మంచి పని చేయటం లేదు ఎవరంటారు? ప్రహ్లాదుడు మంచి పనే చేస్తున్నాడు ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకుంటారా? కొందరు తల్లు ఒప్పటం లే. ప్రహ్లాదుడు చేసిన పని మంచిదే కదా. ఇచ్చిత ఆయన నా దగ్గరికి వచ్చి, మహారాక్షసుడండి ఆయన, పిల్లవాడిని హింసించాడు. సరే ఏమయ్యా, నీ కుర్రాన్ని నా దగ్గర పంపించు, నేను అతనికి నారాయణ మంత్రోపదేశం చేస్తానన్న. చదువుకోవాలి మావాడు, 100% ఆల్ ఆఫ్ యూ డూ ద సేమ్ థింగ్. మరి మీరేం హిరణ్యకశిపుల కంటే తక్కువ తిన్నారు? పాయింట్ అర్థమవుతుందా? మీకు ముందు మీ మానసిక స్థితి స్పష్టంగా అర్థం అవ్వాలి. మనకి డబ్బు కావాలి, భౌతికమైనటువంటి వాంఛలు పూర్తి కావాలి రాక్షసుల్లాగే, దానికి మేము ఏమైనా చేస్తాం. అంతవరకు మీరు డైరెక్ట్ ఒప్పేసుకుంటే మీకు నాకు క్లాస్ లేదు. కానీ మేము భక్తులము, భగవంతుడు కావాలి అని చెప్తూ మాకేం లాభం అండి అన్నారనుకోండి, అప్పుడు వస్తుంది క్లాస్. ఏ ఆనెస్ట్ అనాలిసిస్, ఇది అమ్మా నాకు కావాలి, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు, ఓకే ఫర్గెట్ ఇట్. ఈ క్లాసులు మాత్రము పరిపూర్ణంగా ఒక నూతన మానవ జాతి ఆవిర్భావానికి మనం ఉపయోగిస్తున్నాం. ఈ ఓల్డ్ లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడున్నటువంటి సో కాల్డ్ ఐన్స్టీన్స్ దిస్ అండ్ ఆల్ దీస్ గ్రేట్ ఇంటెలెక్చువల్స్, వీళ్ళందరికీ అధిగమించినటువంటి ఒక మానవ జాతి రానున్నది. దట్ ఈస్ వాట్ దే ఆల్ సే. వీళ్ళందరూ, గురువులందరూ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి మానవ జాతి రాబోయేటటువంటి మానవ జాతితో పోలిస్తే తేడా అర్థలా ఉంటుంది అంటే, ఇప్పుడున్నటువంటి స్టోన్ ఏజ్ లో ఉన్నటువంటి మనిషి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, ఎక్కడో పోలార్ ఐస్ క్యాప్ లో, ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ అది తెలియనటువంటి వాడు, వాడు గబుక్కుని ఏ అమెరికాకో ఎక్కడికో వచ్చేసాడు అనుకోండి, ఎంత తేడా ఉంటుంది వాడికున్న అవగాహనకి, ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ కి? కంపారిజన్ ఉండదు. దానికంటే ఓ 10-15,000 రెట్లు తేడా ఉంటుంది ఇప్పుడున్న మనం ఉన్న మనిషికి రాబోయేటటువంటి వ్యక్తిత్వానికి. దట్ ఈస్ ద గ్యాప్. అందుకే మీరు ఆ జంప్ చేయగలిగేటటువంటి దమ్ము ఉండాలి. ఆ జంప్ మానసికంగా చేయాలి, ఫిజికల్ గా మీరేం జంప్ చేయగలరు? మీ మనసులో ఈ తేడాని అర్థం చేసుకోగలగాలి. అందుకనే దీనికి ఈ ట్రెడిషనల్ పేర్లు, అరవిందో, శ్రీరామ్ శర్మ ఆచార్య, ఆ పేర్లు పెడితే ఆవిడకి ఏం అర్థం అవటం లేదు. కనుక డైరెక్ట్ గా నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే, మోడర్న్, న్యూ ఏజ్, న్యూ ఎరా ఎడ్యుకేషన్ అని పేరు అందుకు పెట్టాం. అంటే ఓ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కి ఎంత తేడా ఉంటుందో, మీకు ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళకి అంత తేడా ఉండాలి. ఇంకేంటంటే, ఆల్ దీస్ సైంటిస్ట్, డాక్టర్స్, ఫిలాసఫర్స్, ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ న్యూ ఇరా ఎడ్యుకేషన్ తెలీదు. అంచేత వాళ్ళకి ఈ విద్య రాదు. మరి ఈ విద్య ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళకంటే చాలా 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 ముందుంటాడు. కనుక ఈ బ్యాక్గ్రౌండ్తో మొదలెడదాం మనం. ఈ బ్యాక్గ్రౌండ్తో మొదలెట్టేటప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ చూడండి. కుటుంబము అనే ప్రయోగశాలలో థియరిటికల్ నాలెడ్జ్ యొక్క ప్రాక్టికల్స్ అభ్యసించి లభించిన ఫలితాలకు వైజ్ఞానిక ఆధారాలు తెలుసుకోవాలి. సరే, న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ మొదలెట్టాం మనం. మరి మొదలెట్టాక ప్రాక్టికల్స్ ఎక్కడ చేస్తారు? మీరు కుటుంబంలో చేసుకోవాలి. ఎవరి కుటుంబంలో? ఎవరి కుటుంబంలో చేసుకుంటారు ప్రాక్టికల్స్? మీ కుటుంబంలో చేసుకుంటే లాభం లేదు. బీఎస్సీ చదువుతున్నవాడు బీఎస్సీ ల్యాబ్లో చేసుకుంటాడు. సపోజ్ ఈజ్ ఎ జువాలజీ స్టూడెంట్, ఏ ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేసుకుంటాడు? జువాలజీ ల్యాబ్లో చేసుకుంటాడు. కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్రీ ల్యాబ్లో చేసుకుంటాడు. అలాగే మీ కుటుంబం ఇది, మనము ఈ విద్య రానటువంటి వాళ్ళ కుటుంబంలో మీరు చేసుకుంటే ఏమవుతుంది? బుప్పులు తగులుతాయి అంతే, బుప్పి కడుతుంది అంతే. ఎవడు విండు మీ మాట. ఒకే ఇంట్లో బీఎస్సీ చదివేవాడు ఉన్నాడు, బీఏ చదివేవాడు ఉన్నాడు. బీఎస్సీ చదివేవాడు బీఎస్సీ చదివిన వాళ్ళతో కలిసి చదువుకుంటాడు, బీఏ చదివేవాడు బీఏ చదివిన వాళ్ళతో కలిసి చదువుకుంటాడు. వాడి కుటుంబ సభ్యులు వేరువేరు కావచ్చు. పాయింట్ అర్థమైందా? బీఎస్సీ స్టూడెంట్ చదువుకుంటున్నాడు, ఎవరితో కలిసి చదువుకుంటాడు? వాడి ఫ్రెండ్స్ని పిలుచుకొస్తాడు, వాడి కుటుంబాన్ని పిలుచుకొస్తాడు, బీఎస్సీ స్టూడెంట్స్ని పిలుచుకొస్తాడు, వాడు కలిసి కంబైన్గా చదువుకుంటాడు. అదే ఇంట్లో బీఏ స్టూడెంట్ ఉన్నాడు, వాడి బీఎస్సీ వాళ్ళతో కలవడు, కలిసినా ఏం లాభం లే. మాస్టర్ చెప్పారు అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే కలిసిమెలిసి ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ కుదరదు. ఇంచేత ఏ కుటుంబంలో ప్రయోగశాల? ఈ కుటుంబంలో. ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ప్రపంచంలో ఎవడు చేయడుగా. మరి ఏ ప్రయోగశాల? మన ప్రయోగశాలలో. పాయింట్ అర్థమవుతుందా? మన కుటుంబంలో. అక్కడ ఈ కుటుంబాలన్నీ రకరకాలుగా వచ్చాయి. సాయి పరివారని, ఆ సాయి పరివారంలో మన రెండు శాఖలు, సిద్ధి సాయి పరివారు, సత్యసాయి పరివారు. మేము నమ్మవండి, ఏం నమ్ము? సిద్ధి సాయియే సత్యసాయిగా వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది. నీకున్న దమ్మేంటి, హక్కేంటి నువ్వు నమ్మటం నమ్మకపోవటానికి? వాట్ ఈస్ ద పవర్ యూ హ్యావ్ టు డిసైడ్? నీకు డిసైడ్ చేస్తే నీకు ఏదైనా ఒక కొలబద్ధం ఉండి, ఇఫ్ యు ఆర్ అన్ ఎగ్జామినర్, అంటే నువ్వు ఎగ్జామినర్ అవ్వాలంటే నువ్వు వాళ్ళకంటే పై స్థాయిలో ఉండాలి. అంటే ఎవరికంటే పై స్థాయిలో ఉండాలి? సిద్ధి సాయి సత్సాయి కంటే పై స్థాయిలో ఉంటే దెన్ యూ డిసైడ్. ఐ డోంట్ మైండ్, నాకు రాదు, నేను డిసైడ్ చేయను. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు కనుక వాళ్ళు చెప్పింది ఒప్పుకుంటా. ఐన్స్టీన్ చెప్పాడండి, ఒప్పుకుంటున్నావు కదా? న్యూటన్ చెప్పాడండి, ఒప్పుకుంటున్నావు కదా? అలాగే వెన్ హీ హిమ్సెల్ఫ్ సేస్ ఒప్పుకో, ఒప్పుకోవు, యూ హ్యావ్ నో రైట్ టు సే దట్ హీఈస్ రాంగ్. నువ్వు ఒప్పుకోవు, ఒప్పుకోకు, నేనే నిన్ను బలవంతం చేయటమే. లాజిక్ అర్థమవుతుంది. అసలు ముందు మీరు ఇలా జీవించటం నేర్చుకున్నా మిగతా వాళ్ళకంటే ఆనందంగా జీవిస్తారు. ఇవాళ నేను చెప్పినటువంటి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీరు కరెక్ట్ గా పట్టుకోగలిగితే మిగతా వాళ్ళకంటే చాలా చాలా ఆనందంగా జీవిస్తారు. అంటే మనం ఎక్కడ మాట్లాడవచ్చు, ఎక్కడ మాట్లాడకూడదు, నీ నమ్మకాలు కాదు అక్కడ కావాల్సింది, రియాలిటీస్ కావాలి. రియాలిటీస్ ఎవరు చెప్పగలడు? ఎక్సెప్ట్ ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చెప్తే ఓకే. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? కుటుంబం అంటే ఏంటో చెప్తున్నాను నేను. మీరు ఎక్కడ, ఇక్కడ మనం చదువుకున్నటువంటి నాలెడ్జ్ ప్రాక్టీస్ చేయాలి అంటే మీ ఇంట్లోకి వెళ్ళి కాదు. మీ ఇంట్లో నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తావు? నేను సైన్స్ చదువుతూ ఉంటే నీ ఇంట్లో వాళ్ళు ఆర్ట్స్ స్టూడెంట్స్ అందరూ అనుకుంటే నువ్వేం ప్రయోగం చేస్తావు? అక్కడ అవగాహనే లేదు కదా. అంతే, ఇక్కడ ఇటువంటి మనుషుల మధ్య, ఈ కుటుంబం మధ్య ఎక్స్పెరిమెంట్ జరగాలి. దట్ ఈస్ ప్రాణాయామ నెంబర్ వన్. తర్వాత చెప్తాను నేను ప్రాణాయామ నెంబర్ వన్ అంటే ఏంటో. పైదానికి ఏం చెప్పాను నేను? జపము అని చెప్పాను. దాని తర్వాత మూడవది చూడండి, ఈ విజ్ఞానాన్ని మానవ జాతిలో సమాజముల నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. మెడిసిన్ మనం వాడితే ముందు వాడు ఒక ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తాడు ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మీద. డైరెక్ట్ గా మెడిసిన్ సమాజానికి వెళ్ళదు. ఆ టెస్ట్ చేసిన తర్వాత రెండు మూడేళ్లు టెస్ట్ చేస్తారు వాళ్ళు. టెస్ట్ చేసిన తర్వాత దే సబ్మిటెడ్ టు ఏ కాంపిటెంట్ అథారిటీ, ఈ మందు చాలా బాగా పనిచేస్తోంది, మేము ఈ ప్రయోగాలన్నీ చేసామంటే ఆ కాంపిటెంట్ అథారిటీ ఇమీడియట్ గా ఒప్పుకోదు, మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తుంది క్వశ్చన్ మార్క్ వేసి. నాకు ఇప్పుడు ఆ మందు పేరు గుర్తు రావటం లేదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చారు అది, తెలిసింది. మొదటి చాలా బాగానే పనిచేసింది అండి, తర్వాత తర్వాత అర్థమైంది అది ప్రమాదాలు తెస్తుందని. అంటే 5-6 ఏళ్ళు అది మార్కెట్లోకి వచ్చేసి ఇట్ హ్యాస్ టు బి విత్డ్రాన్. పాయింట్ అర్థమైందా? ప్రయోగాలు ఎలా చేయాలో ఏం చేయాలో అన్నదానికి. అంటే మొదట ప్రాణాయామం ఏంటి, కంట్రోల్డ్ ల్యాబొరేటరీ కండిషన్స్. కంట్రోల్డ్ ల్యాబొరేటరీ కండిషన్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనము ఈ విద్యని నేర్చుకుంటే ముందు ప్రయోగాలు చేయటం నేర్చుకోవాలి. ముందు అది కావాలి మీకు, రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇక్కడ మనము మనలో మనము ప్రయోగాలు చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇట్ ఈస్ వర్త్ వైల్, ఏం చేయాలి దాన్ని సమాజానికి ఇవ్వాలి. సమాజానికి ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ మెథడ్స్ విల్ బ్రింగ్ ఏ న్యూ ఈరా, ఇది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక న్యూ మ్యాన్ విల్ బి బోర్న్. సూపరామెంటల్ డిసెంట్ అని ఒకరు, ప్రజ్ఞా యోగం అని రకరకాల పేర్లు పెట్టారు. వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్? వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏ టు జెడ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అండ్ దేర్ ఫాలోవర్స్, మేము ఇది మా సమాజంలో ప్రాక్టీస్ చే, మా సమాజం అంటే ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ ప్రాక్టీస్ ఇన్ థియోసాఫికల్ సొసైటీ గ్రూప్ అరవిందో, దే ప్రాక్టీస్డ్ ఇన్ అరవిందో సొసైటీ. ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళ రిజల్ట్ సమాజానికి ఇచ్చి దే గ్యారంటీ దట్ యు ఏ న్యూ ఈరా విల్ బి బాన్, ఒక నూతన యుగము వస్తుంది, ఒక నూతన మనిషి వస్తాడు అండ్ యూ కాంట్ ఇమాజిన్ హిస్ గ్రేట్నెస్. అతను ఎంత గొప్ప వ్యక్తిత్వం కలవాడుగా ఉంటారో మీరు ఊహించలేరు. ప్లస్ ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు, ఇది ఇట్ ఈజ్ యువర్ బర్త్ రైట్, ఇంత గొప్ప వ్యక్తిగా మారటానికి నీకు హక్కు ఉన్నది, నువ్వు ఉపయోగించుకుంటావు ఉపయోగించుకోవా, ఇట్ ఈజ్ అగైన్ యువర్స్, ద డెసిషన్ ఈజ్ ఆల్వేజ్ యువర్స్. ఇప్పుడైనా అంతే కదా, ఎప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి. ఓ డాక్టర్ ఆపరేషన్ చేయాలంటాడు, ఇంకో డాక్టర్ ఆపరేషన్ చేయకూడదంటారు. ఇప్పుడు నీ ఇష్టం, ఆపరేషన్ చేయించుకోవాలంటే నువ్వు ఏ పార్టీకి చెందావు, ఆపరేషన్ చేయించుకో అని చెప్పే డాక్టర్ పార్టీకి చెందావు. ఆపరేషన్ చేయించుకోవు నువ్వు, అప్పుడైనా ఎక్స్పర్ట్ నీతో ఉన్నాడు, వాడు చెప్పాడు నువ్వు ఆపరేషన్ చేయించుకోక్కర్లేదని. ఇంతకీ డెసిషన్ నీది కాదు అన్నది అర్థమవుతోందా, నీదే అని అర్థమవుతోందా? డెసిషన్ ఈజ్ యువర్స్. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా రెండు ఉంటాయి. ఇంచేత మీరు ఏ డెసిషన్ చేసుకుంటారో అది రైట్ కావచ్చు తప్పు కావచ్చు, కానీ డెసిషన్ తీసుకునే రైట్ ఎవరికి అంటే నీకే ఉన్నది, నీకోసం ఇంకోడు ఎవడు డిసైడ్ చేసుకోలేడు. పాయింట్ అర్థమైంది కదా? ఈ రెండు మీకు ఎంత డెమోక్రాటిక్ ఫ్రీడమ్ ఇవ్వబడుతుందో అర్థం చేసుకోండి. ఇక్కడ వచ్చి కూర్చొని మీరు ఇలాగే చేయండి, మీరు ఇలా చేయకపోతే నేను ఒప్పుకోను అని ఏ గురువు అంటలే. ఇది మేము మా ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేశాం. ఏంటి వాళ్ళ ల్యాబొరేటరీ? దేర్ ఆర్గనైజేషన్. అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ యొక్క క్రెడిబిలిటీ ఎక్కడ ఉన్నది అంటే దే ఆర్ కంటిన్యూయింగ్. పనికిరాంది అయితే క్లోజ్ అవ్వదు కదా, అవంతా జరుగుతుంది కదా. ఇంకా ఈ సెకండ్ పాయింట్ మనం ప్రాక్టీస్లోకి పెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఈ విజ్ఞానాన్ని మానవ జాతిలో సమాజముల నిర్మాణానికి ఉపయోగించుకోవాలి. సరే, దీని తర్వాత స్టెప్ కొంచెం కష్టమైనటువంటి స్టెప్, 4th స్టెప్, మానవ జాతిలో జరిగిన ప్రయోగాలను ఖనిజ వృక్ష జంతు జగత్తులో మలుచుకుంటూ దేవజాతితో చేతులు కలిపి ఇది వరకు ఎన్నడూ ఊహించబడని నవయుగాన్ని స్థాపించాలి. దిస్ ఈజ్ ద గోల్. పాయింట్ అర్థమైంది కదా? అంటే ఏంటి, ఇప్పుడు మీరు మీ ప్రయోగశాలలో నేర్చుకున్నది, సమాజంలో నేర్చుకున్నది మీరు ఈ రాళ్లకి నేర్పాలి, ఈ వృక్షాలకి నేర్పాలి, జంతువులకి నేర్పాలి. దట్ ఈజ్ యువర్ లయబిలిటీ. ముందు మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకున్నది ఇట్ షుడ్ బి స్ప్రెడ్ ఇన్ టు ది హ్యుమానిటీ. ప్లస్ ఆ హ్యుమానిటీ ఏమవ్వాలి, ఆ మానవజాతి ఏం చేయాలి, ఖనిజ జగత్తుని పైకి లేపాలి. దాని తర్వాత వృక్ష జగత్తుని పైకి లేపాలి, దాని తర్వాత జంతు జగత్తుని పైకి లేపాలి. సరే, ఈ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి ఎక్కడైనా ఎడ్యుకేషన్లో, మేముకున్నటువంటి ఎడ్యుకేషన్లో ఈ కాన్సెప్ట్స్? అంటే ఇది నేను ఇవాళ లెక్చర్ ఇచ్చేస్తే మీకు అర్థమైపోతుందా, ఒక రోజులో ఏమైనా అవుతుందా? అంచేత ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా చాలా మంది ఓ 300-400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సాటర్డే ఇంటికి వచ్చి మళ్ళీ మండే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు. ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఉన్నారా అలా లేరా తెలుసా మీకు? అలాంటి వాళ్ళు మీలోనే చాలా మంది ఉండుంటారు. కానీ ఇక్కడికి క్లాసుకి రావాలంటే చాలా దూరం అయిపోయిందన్నారు ఒకళ్ళు. ఆశ్చర్యం అది. నేనేం చేసేది అంటే నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎండలో వద్దమ్మా. పైకి పక్క ఇటు పక్కకు వచ్చి ఇటు పక్కకు వచ్చి మణి ఇట్రా వెనకాల ముగ్గురు లేవండి. ఎందుకు ఇంత జాగా? మన కుటుంబమే కా ఇది. అసలు ఈ లైన్ డివిజన్ ఎవరు చేశారు? ఆడవాళ్ళందరూ ఒకే కూర్చొని కుడి వాళ్ళు. నేను ఎప్పుడు చెప్పినట్టు గుర్తులేదే, చెప్పానా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకు కూర్చోవాలి అలాగా? నేచర్ కరెక్ట్ చేస్తుంది మీ తప్పుల్ని. సో దాని తర్వాత ఈ ఒక్క చార్ట్ ఉంది, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అనేది మీరు ఖండతా పట్టాలి. అది తర్వాత క్లాసుల్లో ఎవరైనా చెప్పండి. ఎవరికి తెలుసు దీని గురించి? తెలుసా ఇది? చెప్పగలవుగా వాళ్ళకి. అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ఫస్ట్ ప్లేన్ నుంచి సెవెంత్ ప్లేన్ 7 తలాలు ఉన్నాయి. ఆది, అనుపాదక, తర్వాత ఆత్మ, బుద్ధి, మనస్సు, కామ. అంతేంది కదా? ఈ 7 తలాలలో 7×7 = 49 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే రోమన్ అంకె ఒకటి వేసి ఇంగ్లీష్ అంకె ఒకటి వేసామనుకో, 1 1, లాస్ట్ది ఏమవుతుంది 7 లో 7. ఇస్ దిస్ క్లియర్? ఇది మీరు చెప్పగలగాలి. అంటే 5 లో 3 అంటే ఎక్కడ అన్నది మీరు చెప్పగలగాలి. 5 అంటే ఏ ప్లేన్? మెంటల్ ప్లేన్. 3 అంటే మెంటల్లో ఆది, అనుపాదక, తర్వాతది. అర్థమైంది కదా? అలా చెప్పగలగాలి. కొంచెంసారి ప్రాక్టీస్ చేసుకోండి అది, దెన్ వీ విల్ స్టార్ట్ దిస్ బుక్ వర్క్. ఇందులో మొదట నేనేమనుకున్నాను అంటే నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసి మీరు తర్వాత చదువుకుని వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎప్పుడు ఫస్ట్ క్లాసెస్లో ఓటో క్లాసులో హోంవర్క్ ఇస్తే ఒప్పుకోరు. నాకు తెలిసి మన పిల్లలకి హోంవర్క్ ఇస్తే ఒప్పుకుంటున్నా ఓటో క్లాసులో? అప్పుడు ఏమంటున్నాం వాళ్ళని? మేమందరూ చేర్పించండి హోంవర్క్ అనే పిల్లలకి చాలా బర్డెన్ పెడుతున్నారండి. అంచేత లెట్ అస్ స్టార్ట్ విత్ ద నర్సరీ క్లాసెస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్. అంచేత కరెక్ట్ అయితే అంచేత ఇక్కడే నేను మీ చేత బట్టి కొట్టించి లైన్ బై లైన్ ఎన్ని సంవత్సరాలు పట్టినా, సంవత్సరాలు ఏం పట్టదు, ఒకసారి మీరు ఆ స్పిరిట్ అర్థం చేసుకుంటే. ఇలాంటివి 24 పుస్తకాలు ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ గా తను డౌన్లోడ్ చేసి పెట్టి ఉంచాడు. ఆ పుస్తకాలన్నీ ఇక్కడ పెడుతూ ఉంటే చూసుకుంటూ ఉన్నాం. వద్దులే ఇప్పుడంటే ఇన్ని పుస్తకాలు చదవాలి అని తెలుస్తుంది నీకు. కానీ ఇవి ఈ పుస్తకాల యొక్క ప్రాముఖ్యత నేను చెప్తున్నాను. ఈ పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి లైన్ మీరు ఈ ఆర్గనైజేషన్స్ లో చూడొచ్చు. అంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కంబైన్డ్ గా ఏం చెప్పాయో అన్నది ఈ పుస్తకాల్లో మీకు దొరుకుతుంది. ఈ పుస్తకాలు జ్వాలాకుల్ మహర్షి ఏలిస్ ఏ డైలీ అనేటటువంటి ఒక ఫ్రెంచ్ లేడీకి డిక్టేట్ చేశాడు. ఇక్కడ కూడా స్పిరిచువల్ ఇంటర్నేషనల్ లింకప్ అర్థం చేసుకోండి. కృష్ణుడు శరీరాన్ని వదలబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మీరు? 5000 సంవత్సరాల వెనకాతల ఫ్లాష్ బ్యాక్. ఇలా రింగ్ తిరుగుతూ ఉంటుంది. మన హీరోలు వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నప్పుడు ఏం తిరుగుతూ ఉంటుంది? స్పైరల్ అనమాట. అలా తిరిగి 5000. మీరు అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? కృష్ణుడు శరీరం వదిలిపోతున్నాడు. చెట్టు కింద పడి ఉన్నాడు. కుడి పాదం యొక్క బొటకాని వెళ్ళి ఒక బాణం గుచ్చుకుని ఉంది, ఆయన ఇలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని, అంటే సిద్ధిసాయిని అలా పడేశారనుకోండి విగ్రహాన్ని, ఆ పోజ్ అనమాట. సిద్ధిసాయి ఇలా కాలు మీద కాలు పెట్టుకుంటారు కదా, ఇటు వచ్చి ఆయన ఇది ఎలా అవుతాయి, ఇలా వెనక్కి పడితే ఏమవుతుంది, కాలు పైకి వస్తుంది. ఓకే, విజువలైజేషన్ క్లియర్. అందులో బాణం గుచ్చుకుంది, శరీరం వదలబోతున్నాడు. శరీరం వదలబోతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ, ఉద్ధవుడు మైత్రేయుడు అని ఇద్దరు ఉన్నారు. దేవర్ ద ఓన్లీ టూ పీపుల్ అట్ దట్ టైం. ఆయన శరీరం వదులుతున్నప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కంటిన్యూషన్ మన విద్య అని చెప్పాను ఇందాక నేను మీకు. ఈ ఆధ్యాత్మిక విద్య మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకోవటం లేదు, మీరు ఎప్పుడు నేర్చుకున్నారు, ఇది అనేక జన్మల నుంచి నేర్చుకుంటూ వస్తున్నారు. ఈ పుస్తకాలు మీరు చదువుతున్నారు, ఈ పుస్తకాల గురించి వింటున్నారు అంటే ఖచ్చితంగా మీకు కృష్ణుడితో లింక్ ఉండేది కదా, అంతవరకు అర్థమవుతుంది కదా. ఫిజికల్ గా ఉందో లేదో ఆ కాలంలో మనకు అనవసరం. న్యూటన్స్ లా చదివారు అంటే ఖచ్చితంగా మీకు ఎవరితో లింక్ ఉంది, న్యూటన్తో లింక్ ఉంది. ఐన్స్టీన్స్ లా మీకు తెలుసు అంటే ఎవరితో లింక్ ఉంది, ఐన్స్టీన్తో లింక్ ఉంది. అలాగా ఈ మైత్రేయుడు ఉద్ధవుడు వీరిద్దరు కృష్ణుడి దగ్గర ఉండి శరీరం వదిలేస్తున్నప్పుడు ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నువ్వు చాలా అవతారమూర్తిగా భూమి భారాన్ని వదిలించటానికి మహాభారత యుద్ధం చేయించేసి 18 అక్షోహిణీల మనుష్యుల్ని పైకి పంపించేసావు. అంతేకాకుండా నీ ఎదువంశంలో ఎవడో ఉండకుండా కూడా గ్యారంటీ తీసుకున్నావు, వాళ్ళని కూడా సముద్రంలో ముంచేయబోతున్నావు అప్పటికి. మరి నీ తర్వాత గతి ఏంటి, నాలెడ్జ్కి కలియుగం కూడా వచ్చేస్తుంది, మరి ఆ కలియుగంలో ఈ నాలెడ్జ్ వినేవాడు ఎవడు ఉండడు, మరి ఏం చేసేది అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఒక పుస్తకంలో ప్రవేశిస్తాను అన్నాడు. భాగవతం ఆ పుస్తకం పేరు. మీరు రాత్రి పగలు చేస్తున్నటువంటి యజ్ఞం అందుకు చేస్తున్నారు. కృష్ణుడు ఎందులో ప్రవేశించాడు, భాగవతంలో ప్రవేశించాడు. అది ఎలా ప్రవేశించాడు, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, మనం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఆస్తి అంతా ఎవరికెవరికి ఇవ్వాలో అనేది ఎక్కడ రాస్తాడు, అంటే వాడు ఎందులో ప్రవేశించాడు, ప్రవేశించినట్టే వాడు చెప్పినట్టే చేస్తారు కదా మీరు. చేత ఓ వీలునామా కాగితాల్లో నువ్వు ప్రవేశించగలిగినప్పుడు కృష్ణుడు భాగవతంలో ప్రవేశించాడు అంటే మీరు కంగారు పడిపోక్కర్లేదు. అక్కడ మీరు రాసినెస్ అయిపోయి మేము నమ్మండి అనక్కర్లే. ఒక వీలునామా నీ వ్యక్తిత్వానికి నిలబడుతుంది. ఈయన ఇలా అనుకున్నాడు, ఈయన ఇలా అనుకున్నాడు కనుక ఎలా చేయాలి, నువ్వు అలాగే చేయాలి. చేత కృష్ణుడు ఎలా జీవించాలి అనుకున్నాడు, ప్రపంచానికి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని నేను ఇవ్వాలి అనుకున్నాడు, ఆ జ్ఞానం ఎందులో ఉంది అంటే భాగవతంలో ఉంది. అది మనం మర్చిపోయాం, మనమే కాదు వేదవ్యాసుడు మర్చిపోయాడు. మీరు కనుక మన ఇండియన్ హిస్టరీ ఆ బ్యాక్కి వెళ్తే, వేదవ్యాసుడు అన్ని పుస్తకాలు రాశాడు, వేదాలు రాశాడు, ఉపనిషత్తులు అన్నీ రాసిన తర్వాత సరస్వతి నది ఒడ్డున కూర్చుని, నేను మానవ జాతికి ఏది ఇవ్వదలుచుకున్నానో అది ఇవ్వలేకపోయాను అని ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, నువ్వు భాగవతం రాయలేదు, గురుచరిత్రలు రాయలేదు. సరే రాస్తాడు, అది భాగవతం. చేత కృష్ణుడు ఏం చేశాడు, నేను భాగవతంలో దూరిపోతాను. నేను నువ్వు ఏం చేయాలి అంటే, ఈ భాగవత విద్యను అందరికీ అందజేయి. కలియుగంలో ఆ భాగవత విద్య రకరకాలైనటువంటి పేర్లతో అందజేయబడింది. బుద్ధుడు ఆ భాగవత విద్యనే ఇచ్చాడు, క్రైస్టు ఆ భాగవత విద్యనే ఇచ్చాడు, మహమ్మదు ఆ భాగవత విద్యనే ఇచ్చాడు, మహావీరుడు ఆ భాగవత విద్యనే ఇచ్చాడు, కానీ వేరు వేరు పేర్లతో. వాళ్ళు వాళ్ళు పుట్టిన వాళ్ళు డెవలప్ అయినటువంటి ప్రదేశాలకి ఈ విద్యకి అనుగుణ్యంగా ఉన్నటువంటి విద్య చెప్పారు. 19th century ఓ విశేషమైనటువంటి మార్పు రాబోతోంది. ఆ మార్పు వచ్చినప్పుడు మాత్రము ఈ భాగవత విద్య ప్రపంచానికి వైజ్ఞానికంగా అందజేయి అని మైత్రేయుడికి చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఈ పాయింట్ అర్థమైంది, ఏం చెప్తున్నాను, హిస్టరీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతే తప్ప మనం చేపట్టినటువంటి కార్యక్రమం యొక్క లోతులు మీకు తెలియదు. మామూలు కార్యక్రమం ఏం కాదు ఇది. అందుకే ఆ కృష్ణుడు అక్కడ పెట్టింది కూడా. అంతేత కృష్ణుడు ముందు ఎందులో దూరాడు? భాగవతంలో దూరాడు. భాగవతంలో దూరి ఒక ఫైనల్ గా స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఇది అని ఒక టెక్స్ట్ బుక్ రాశాడు అనుకోండి, వీలునామా అనకుండా దాన్ని ఒక టెక్స్ట్ బుక్ అనుకోండి స్పిరిచువల్ నాలెడ్జ్. తమాషా ఏంటి అంటే ఇప్పుడు ఆ భాగవతంలో ఉన్నటువంటి చాలా శ్లోకాలు చాలా మంది పండితులకు కూడా అర్థం కావటం లేదు, ఏమీ అర్థం కావటం లేదు. అంచేతే ముందు నేను భాగవత సప్తాహాలు అంటే ఏంటి, మొదటి అధ్యాయం నుంచి మొదటి స్కందము నుంచి 12వ స్కందం వరకు మొత్తం చెప్పుకుంటూ వారం వారం పూర్తి చేయిద్దాం అనుకున్నాను నేను మొదట. తర్వాత పెద్ద డౌట్ ఏమొచ్చిందంటే అందులో ఉన్నటువంటి 5-6 శ్లోకాలు అయిపోగానే ఒక శ్లోకం వచ్చింది. నాకు తెలిసి ఉన్నటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అడిగాను. అర్థం అడగకూడదు, కళ్ళు మూసుకు చదివేయండి అన్నాడు. సరే ఇంకా అర్థం అడగకూడదు అన్న వాళ్ళని నేనే అర్థం అడుగుతాను. చాలా మందిని అడిగాను నేను. ఒకే ఒక వ్యక్తి దాంట్లో ఉన్నటువంటి రహస్యాలని కొంచెం బయలుపరిచాడు, ఈకే గారు, ఇక్కడ కృష్ణమాచారి శ్రీమద్ భాగవత రహస్య ప్రకాశం అని 15-17 వాల్యూమ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి చదివేసుకోండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలు తెలుగులోనే ఉంది కనుక, ప్లస్ మా ఇంట్లో కూర్చొని చదువుతాం అనకండి, ఇక్కడ చదవండి. ఎవ్రీ సండే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టైం టేబుల్ వేసేసుకుని అది చదవండి తప్ప, ఇంట్లో చదువుతాం అనేటటువంటి రోగం మీకు పోతే తప్ప స్పిరిచువల్ నాలెడ్జ్ రాదు. ఇంట్లో చదవకండి, ఇంట్లో చదివినా అది ఉపయోగపడదు మీకు. తర్వాత తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అని చెప్తే, ఎవ్రీ సండే ఇక్కడికి వచ్చేయటమే మీరు, ప్లస్ మా ఇంటి బంధువులు వచ్చారండి అందుకు రాలేదు అనకండి, బంధువులు వస్తే ఇక్కడికి వచ్చేయటం మీకు సేఫ్ కదా. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, రెండు జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే అమ్మో సండే వాళ్ళు ఇంటికి వెళ్తే ఇక్కడ రప్పించేస్తారని అసలు సండే నాడు మీరు ఫ్రీ అయిపోతారు, మీ జోలికి ఎవడూ రాడు. కానీ ఫ్రీ అయిపోవటం కాదు, కావాల్సింది ఏంటి, ఇక్కడికి రావాలి. అంచేత 19వ సెంచురీలో మైత్రేయుడి యొక్క శిష్యుడు జ్వాలాకుల్ మహర్షి, దీన్ని ప్రపంచానికి నేను ఇంకా బట్టబయలు చేయదలుచుకున్నాను. భాగవతంలో చెప్పబడినటువంటి, ఇందాక నేను చెప్పాను ఆ శ్లోకాలు ఎవరికి అర్థం కాలేదని, ఈ 24 వాటి యొక్క వివరణ, 24 పుస్తకాలు ఉన్నాయి వాటి యొక్క వివరణ అని ఏముందిలే, కృష్ణుడు చెప్పాడు అప్పుడు చెప్పాడు కృష్ణుడు, నువ్వు చాలా కష్టపడాల్సి వస్తున్నావు నాయన, ఇది అంత ఈజీగా ప్రపంచానికి నువ్వు అందజేయలేవు అని. ఇండియాలో నేను డిక్టేట్ చేస్తూ ఉంటే రాసుకోలేనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని ఈ మహామహా పండితుల దగ్గరికి వెళ్ళాడు. ఒకళ్ళు దొరకలేదు ఈ పుస్తకాలు రాయగలిగేటటువంటి. ఇంకా ఇండియాలో 1 ఇయర్ ఆయన తన స్పిరిచువల్ పవర్తో సెర్చ్ చేశాడు. తెలుసు కదా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలాగైతే మనం వెబ్సైట్లో సెర్చ్ చేస్తామని స్పిరిచువల్ పవర్తో ఇంతమంది మహాత్ములు ఉన్నారు కదా, ఇంతమంది యోగులు ఉన్నారు కదా, అర్హత ఉన్నటువంటి యోగుల్ని వెతుక్కున్నాడు పాపం ఇది రాయించటానికి. బుక్స్ అన్నీ కూడా ముందు తెలుగులో రాయిద్దాం అనుకున్నాడు, తర్వాత హిందీ, చివరికి మళ్ళీ సంస్కృతంలో రాయిద్దామా అనుకున్నాడు. కానీ సంస్కృతంలో రాయిస్తే మన మొదటికి వస్తుంది, ఆవిడకే అర్థం కాదు. సరే ఇండియాలో దొరకలేదు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జల్లెడు పట్టాడు. ఎవరైనా ఈ పుస్తకాలు రాయగలిగేటటువంటి వాళ్ళు ఉంటారా అంటే కేవలము ఒక స్త్రీ ఆయనకి దొరికింది. అంటే ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు, 1000 crores దాటారు కదా పాపులేషన్, అప్పుడు 700 అనుకోండి ఆయన పిలిబడ్డు బతికినమ్మా, అంటే 700 కోట్ల మంది మనుషులలో ఒకే ఒక స్త్రీ ఆయనకి పేరిస్ నగర శివార్లలో ఇది రాయటానికి అర్హత ఉండి రాయగలిగేటటువంటి వీలు. చాలా మందికి ఏంటంటే అర్హత అంతా ఉంటుంది కానీ పాపం వీలు ఉండదు, ముసలాళ్ళం అయినాక జపం చేస్తామండి, మాకు ఎంత పని ఉందనుకుంటున్నారు మీరు, మీ బోడి భగవంతుడి గురించి దాని గురించి ఆలోచించే మాకు టైం ఎక్కడుంది. ఇంచేత పాపం ఆవిడికి, ఎవరికి, ఈ ఏలిస్ ఏ బెయిలే అనేటటువంటి ఆవిడికి టైము ఉంది, ఈయన చెప్పింది రాస్తాను అని ఉంది. అక్కడ మళ్ళీ ఒక పెద్ద అడ్డొచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకొచ్చిన అడ్డులు ఎన్నో చూడండి, మీకు మీరు కారణం చెప్పేటటువంటి అడ్డులని పోల్చుకోండి. ఈ మార్గంలోకి రావటానికి మీరేవో కారణాలు చెప్తారు కదా నాకు. ఇప్పుడు జ్వాలాకులకి శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల కిందట ఒక పాయింట్ అప్పచెప్పాడు. ఏంటి అంటే భాగవతంలో ఉన్నటువంటి సైన్స్ ప్రపంచానికి అందజేయాలి. ఎప్పుడు అందజేయాలి? 20th సెంచురీలో. అంటే 1901 to 1999 లో నువ్వు అందజేయాలి. అంటే మొత్తం ఇంతమంది మనుషుల్లో ఆయనకు ఒక్కరికి అమ్మాయి కనిపించింది. అంటే ఆయన ఎంత జల్లడి పట్టి ఉంటాడో, ఎంత అవస్థపడి ఉంటాడో. అంటే ఆయన కళ్ళు మూసుకుంటానే కనిపిస్తాయనుకుంటారా ఏంటి? మీకు చాలా అపోహలు ఉన్నాయి స్పిరిచువల్ వాళ్ళ మీద. కళ్ళు మూసుకుంటే వాళ్ళకి ఏం కనిపించవు. శ్రీరామ శర్మ ఆచార్య తన శాంతికుంజ స్థాపించాలి అనుకుంటే ఎంత వెతికాడు? మరి దివ్యదృష్టితో చూసేవచ్చు కదా. దివ్యదృష్టితో చూసిన ఇక్కడ ఇంక లింక్ సరిపోవు. మళ్ళీ ఇక్కడ ఈక్వల్లీ అవస్థ పడాలి. ఒక స్త్రీ కనిపించింది, మొత్తం 700 కోట్ల మందిని వెతికినట్టేగా ఆయన. ఒకే ఒక స్త్రీ కనిపించిందంటే తర్వాత ఏం జరిగింది? మాట్లాడుకోవాలి అంటే ఆవిడకి ఫ్రెంచ్ భాష తప్ప ఇంకో భాష రాదు. ఈయనకి ఫ్రెంచ్ భాష రాదు. రాయగలిగేది ఆవిడ ఒకత్తే. ఆ కష్టం ఆలోచించుకోండి మీరు. గురువులకు వచ్చే కష్టాలు. షీఈస్ ప్రిపేర్ టు రైట్. తర్వాత నేను చెప్పింది రాస్తానండి, డిక్టేషన్ ఇస్తే. కానీ ఆవిడకి ఇంగ్లీష్ రాదు, ఈయన ఇంగ్లీష్లో చెప్తాడు. ఈయనకి ఫ్రెంచ్ రాదు కనుక అప్పుడు వీళ్ళిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, నువ్వు ఫ్రెంచ్లో రాయి. అంటే ఇప్పుడు తెలుగు రాదనుకో, ఇంగ్లీష్ రాదు, తెలుగు ఎవరికైనా రాదనుకో, కానీ తెలుగులో రాయాలి వాడు. అప్పుడు ఎలా రాస్తాడు? నేను అని నేను చెప్తే వాడు ఎలా రాస్తాడు? ఎన్యూ ఎన్యూ అని రాస్తాడు. కానీ వాడికి తెలియదు ఎన్యూ ఎన్యూ అంటే ఏంటో. వాడు ఓన్లీ ఫొనెటిక్, విన్నాడంతే వాడు. ఆ విన్నదే ఆవిడ ఫ్రెంచ్ భాషలో రాసింది ఇంగ్లీష్ని. వాళ్ళు ఆయన దాన్ని ఇంగ్లీష్లో రాశాడు. పాయింట్ అర్థమైందా? అలా అలా తయారైన బుక్ ఇది. మీరు కొండ ఎక్కటానికో దానికి ఎక్కటానికో ఇంత కష్టపడి ఎట్టా ఎక్కుతామండి మేము? మా బస్సులు లేవండి, నన్ను అడవలేవండి. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అమ్మా ఇంట్రెస్ట్ ఉంటే ఓ తాగుబోతుగాడు, కుటుంబం నాశనం అయిపోతున్నా కూడా తాగుతాడు కదా. ఓ సిగరెట్ తాగేవాడు, కుటుంబం ఏమైనా చేస్తాడు కదా. ఇంచేత ఒక వ్యసనానికి బానిస అయిపోయినటువంటి వ్యక్తి మిగతా ఎంత గొప్పవాడు అవుతూ ఉంది. వ్యసనం వ్యసనమే కదా. అది మంచిది కాదు అని తెలిసాక ఎందుకు వదలలేకపోతున్నావు? బికాజ్ యు ఆర్ ఏ స్లేవ్ టు యువర్ సెన్సెస్. తెలిసి హిమాలయాల నుంచి, హిమాలయాల నుంచి ట్రాన్స్మిట్ చేశాడు. ఆవిడ ఫ్రాన్స్ లో పట్టుకుంది. ఎందుకు ఇది ఇంత ఇంతగా చెప్తున్నానంటే, ఓ వ్యసనానికి బానిసైపోయినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పట్టుదల మీకు లేదు, అందుకు తిడుతున్నా. వ్యసనాలు ఉన్న వాళ్ళని తిట్టే ఏం లాభం నాకు? మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాను అంటే, ఓ వ్యసనానికి బానిసే ఇంతమంది చెప్తున్నా, నేను విన్ను. మీరు జ్ఞానం మాత్రం కావాలి. కొంచెం ఆ కంపారిజన్ తీసుకొచ్చాను నేను. కంపారిజన్ అర్థమైందా? సిగరెట్ తాగేవాడికి సిగరెట్ తాగే టైం అయిపోయింది, ఏం చేస్తాడు? మరి మీకు మెడిటేషన్ టైం అయిపోతే ఏం చేయాలి? జపన్ టైం అయిపోతే ఏం చేయాలి? కాదండి, మనకు బంధువులు వచ్చారండి. ఎలాగండి వాళ్ళ ముందు ఎట్లా చేస్తామండి మేము? ఎట్లా చేస్తామంటే, వాళ్ళ ముందు చేస్తే వింటే వాడు చేస్తాడు. నీకు సిగరెట్ తాగేవాడు పక్కవాడికి ఆఫర్ చేస్తాడా చేయడా? మరి మీరు మెడిటేషన్ ఆఫర్ చేయండి, ప్రాణాయామం ఆఫర్ చేయండి. అంచేత ఈ బుక్స్ ఎప్పుడు ఇలా చూసుకుంటూ ఉందాం మనం. కనీసం ఇన్ని బుక్స్ మనం పూర్తి చేయాలి. నా కోరిక ఏంటంటే డిసెంబర్ లోపల పూర్తి చేసేద్దామని. ఏ డిసెంబరు? దిస్ డిసెంబర్. ఎందుకంటే మొదటి రెండు బుక్స్కే మీకు కష్టం అవుతుంది, తర్వాత అంతా సైన్స్లో ఫండమెంటల్స్ మీకు తెలిసిపోతే తర్వాత అంతా చాలా ఈజీగా అయిపోతుంది. అంచేత విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్. లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్దాం. ఇంకా This book on educational philosophy comes at a time of crisis, for the theme that runs through critical thinking in the field of educational theory today is characterized by deep concern over both the preservation and the enrichment of human values. Can we maintain our democratic individualism in the face of the standardizing forces of Western machine civilization, which may also engulf the Eastern world? Can we offset the totalitarianisms which defy the materialism of an increasingly industrial culture? ఇది బేసిక్ అన్నమాట మన ఎడ్యుకేషన్కి. ఏంటి మన ఎడ్యుకేషన్లో ఉన్నది, హ్యూమన్ వాల్యూస్ మనం నేర్పటం లేదు. అందరు గురువులు కూడా ఆ హ్యూమన్ వాల్యూస్ గురించే వాల్యూ అవస్థపడ్డారు, కానీ మనకి హ్యూమన్ వాల్యూస్ ఏమీ లేవు. హ్యూమన్ వాల్యూస్ అంటే అర్థమవుతుంది కదా, దయా, కరుణ, ప్రేమ, మానవత్వము. అనేక మంది మహానుభావులని మనం చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మహానుభావులు ఏం కాదు, వాళ్ళు మానవీయ గుణాలు కలవాళ్ళు. మనకి మానవీయ గుణాలు లేవు కనుక వాళ్ళు మహానుభావులుగా కనిపిస్తున్నారు. ఇంతే, ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు మానవత్వం ఉన్నటువంటి వాడు తనకంటే ముందు ఆకలిగా ఉన్నవాడికి పెడతాడు, అంతే కదా. అది ఒక పెద్ద గుణంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది ఇప్పుడు. అంటే ఆ పాయింట్ అర్థమవుతుంది కదా, హ్యూమన్ వాల్యూస్ ని మనం ఎలా రెస్టోర్ చేయగలము అన్నది, మన ఎడ్యుకేషన్ లో ఎలా చూపించగలము అన్నది మనం నేర్చుకోవాలి. ముందు మనం ఏం చెప్తాం, మనం ఒక ఫుడ్ బాక్స్ పిల్లవాడికి పెట్టాక పక్కకి వెళ్ళిపోయి ఎవడికి పెట్టకుండా తిను, పక్కవాడికి ఇవ్వబాక, అంటే మీరు ఏం నేర్పారు వాడికి? అందరూ బాక్సులు తెచ్చుకుంటారు కదా, మీరేమీ చెప్పకుండా ఉంటే వాళ్ళలో వాళ్ళు సర్దేసుకుని తినేస్తారు. మీకు తెలుసునో తెలీదు, మీరిది చెప్పటం వల్ల వాడికి ఉన్నటువంటి ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూ పోగొట్టేశారు. అంతకంటే పెద్ద మాతృమూర్తులు నాకు కనిపిస్తూ ఉంటారు. పిల్లవాడికి ఫీవర్ గా ఉందండి, ఏమి తింటం లేదు, ఎలా పెట్టాలి, ఎలా కుక్కాలి వాడికి, వాడు సమానంగా తింటం లేదండి. సమానంగా తింటాం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. నువ్వు పెట్టే ఆవకాయ లేకపోతే నువ్వు పెట్టే ఫ్రైడ్ వంటల అంటే హ్యూమన్ వాల్యూసే కాదు, మీకు ఫుడ్ వాల్యూస్ కూడా లేవు. అంటే అక్కడ వాల్యూస్ లో మీరు రెండూ చేసుకోండి సార్. పిల్లలకి ఏం పెట్టాలో మీకు తెలియదు, మీ ఇష్టం వచ్చింది వండి పడేసి వాళ్ళు తినలేదు అని వాళ్ళు నూటికి పారేస్తారు, లేకపోతే మాస్టర్ గారికి ఫోన్ చేస్తారు, వాళ్ళు తింటం లేదండి, ఎలా అయినా వాడు తినేటట్టు చూడండి. నేను ఇచ్చే జవాబు మీకు అందరికీ తెలుసు కదా, పిల్లలు ఆడుకుంటూ ఉండి నీరసంగా లేకపోతే వాళ్ళు 5 రోజులు తిండి తినకపోయినా వాళ్ళకి పెట్టకండి అని నేను గత 20 ఏళ్ల బట్టి చెప్తూ ఉంటాను. నాకు ప్రతిరోజు 5 ఫోన్లు దీని మీదే వస్తాయి. వాళ్ళు సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నప్పుడు నేను సిగ్గు లేకుండా చెప్తూ ఉంటాను. నేను ఏం చెప్తాను, నేను మీకు ఆడుకుంటున్నాడా, ఓకే, నిరసించిపోలేదు కదా, ఓకే, తిండి పెట్టబాక, ఎంతవరకు వాడు అడిగేంతవరకు. ఈ స్టేట్మెంట్ నా ఫోన్ కాల్స్ గురించి చెప్పటం నేను మీకు చెప్తున్నా. నేను మీరు ముందు అది నేర్చుకోండి, మీరు కూడా ఆకలి వేస్తేనే తినండి తప్ప టైం అయిపోయిందని తినబాకండి. ఎవరింటికైనా వెళ్తాం మనం, టీ ఇస్తాడు, మరి తాగాలా తాగక్కర్లేదా, దాంతోపాటు స్నాక్స్ కూడా ఇస్తాడు, తాగాలో తాగక్కర్లేదా, తినకపోతే తినకపోతే ఎట్లా వాడు బాధపడతాడండి. మీరు ఎంత వాడి బాధ కోసం తింటారు మీరు? మీరు చాలా చాలా కరుణామూర్తులు, కానీ తప్పది ఫుడ్ వాల్యూస్ కూడా అర్థం చేసుకోండి. హ్యూమన్ వాల్యూసే కాదు, ఫుడ్ వాల్యూస్ కూడా తెలియాలి, ఇమోషనల్ వాల్యూస్ తెలియాలి, భలే ఇమోషనల్ వాల్యూస్. చాలా చోట్ల నేను కొన్ని డైలాగ్స్ వింటూ, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ పని చేయాలి, ఇఫ్ అన్నాడు ముందే, అంటే ముందే అనుమానం వాడికి, అర్థమైందా, ఏం చేయాలి, ప్రేమిస్తూ ఉంటే ఈ పని చేయాలి, పని చేయకపోతే ప్రేమ లేనట్టే, తప్పు కదా. నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలి, వాడికి ఇష్టమైంది చేయి, నీకు ఇష్టమైంది వాడి చేత చేయించుకోకు. ఆ సింపుల్ లవ్ వాల్యూ తెలియదు మనకి. ప్రేమ ఉన్న చోటే డిమాండ్ ఉండదు కదా, కానీ ఇక్కడ అంత డిమాండే.
అంటే అక్కడ ఆ కల్చర్లో హ్యూమన్ వాల్యూసే కాదు, అక్కడ మీరు ఫుడ్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఇమోషనల్ వాల్యూస్, అన్ని వాల్యూస్ మీరు కలుపుకుని ఆలోచిస్తే మనకిప్పుడు ఏదైనా ఒక వాల్యూ అంటూ ఉందా కాస్త ఆలోచించండి. డూ వీ హ్యావ్ ఎనీ వాల్యూ ఎనీవేర్? ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చినటువంటి ఈ ఖయాస్ని మనం ఎలా తీసివేయగలము? ఇన్ మే ఆఫ్ దిస్ ఇయర్
1953, I attended a two-day seminar in Chicago, sponsored by the Center of the Study of Liberal Education for Adults, a subdivision of the Ford Foundation, created to express the growing concern of our time for the spiritual basis of our civilization. In the statement of the problem which our group was to study, education in a democratic society, we were informed as follows.
Adi. Anchata, education gurinchi ప్రపంచంలో ఉన్నటువంటి రియల్ గా సమాజం గురించి బాధపడే వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. 1953 జరిగినటువంటి ఒక మీటింగ్ గురించి ఆయన చెప్తూ అడల్ట్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ అంటే ఏంటో చెప్పాడు చూడండి.
ఎడ్యుకేషన్ మస్ట్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్, ఇట్ మస్ట్ అసిస్ట్ పర్సన్స్ టు డెవలప్ ఎ సాటిస్ఫాక్టరీ పర్సనల్ ఫిలాసఫీ అండ్ సెన్స్ ఆఫ్ వాల్యూస్, టు కల్టివేట్ టేస్ట్ ఫర్ లిటరేచర్, మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, to grow in ability to analyze problems and arrive at thoughtful conclusions.
Education ante ento ichinatvanti definition meer chusukondi, manam chadukunnatvanti vidya mana pillalaki manam cheppukuntunnatvanti definition ento chusukondi. Andi ikkada jalakulu cheptunna matla kaadu idi. Chicago lo International Conference of Educationalists 1953 lo chadina matlu idi. Inchete idantha vedantam andi ankovatanki velledu ee kalapu vallu. Who are concerned about humanity cheptunnadi enti ante education must meet the needs of human spirit. This spirit undo ledo kuda telani paristhithilo unnu. Vidya deni koraku ante nee sharirika avasaralu teerchataniki kaadu, vidya deni koraku undalo ante spirit, nee aatma yokka avasaralanu teercheyadatuvanti vidya undali. Aatma ante ento telisthe kada aatma yokka avasaralanu teerchagalo. Next, it must assist persons to develop a satisfactory personal philosophy and sense of values. ఆ విద్య ఏం చేయాలి? వాడికి ఒక వాల్యూ. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ గా ఆలోచించగలడు, బట్ అది ఒక వాల్యూ ఇవ్వదు నీకు. మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ గా ఆలోచించగలడు, కానీ నీ లైఫ్ కి ఏం వాల్యూ ఇవ్వలేదు. అది తేడా అర్థమైందా? యు మే బి ఏ గుడ్ డాక్టర్, యు మే బి ఏ గుడ్ ఇంజనీర్, బట్ యు మే నాట్ బి ఏ నార్మల్ మ్యాన్ ఆల్సో. ఓ సాధారణ మానవుడిగా కూడా నువ్వు జీవించలేకపోతూ ఉండొచ్చు. ఇంచేత అంటే వాల్యూస్ లేవు. టు కల్టివేట్ టేస్ట్ ఫర్ లిటరేచర్, మ్యూజిక్ అండ్ ఆర్ట్స్. ఓ 20 సంవత్సరాల కిందట ఉన్నటువంటి మ్యూజిక్, ఇప్పుడున్నటువంటి మ్యూజిక్ చూస్తే మనం మ్యూజికల్ గా ఎంత ఇవాల్వ్ అయ్యామో అర్థమవుతుంది. ఇవాల్వ్ అయ్యామా? పాటలు, నాకు అసలు ఆ పాటలే అర్థం కావు. ఆ పాటలు ఏంటో, ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఆ పాటలో అర్థం ఏంటో, అది ఏం పాట, అండ్ హౌ యూ కెన్ ఎంజాయ్ దట్ సాంగ్? కల్చర్ లేదు, యూఆర్ ఏబుల్ టు హియర్ ఇట్. ఇప్పుడు పెళ్లి కోసం వస్తుంది, అదేంటి అందులో శంకర శాస్త్రి గారు శంకరాభరణం పెళ్లి కొడుకు వస్తాడు, తప్పు పడింది, ఏం చేశాడు ఆయన గారు? అది మర్చిపోయాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు ఆరవకూడదు, లేకపోతే జరగబోయే పెళ్లి ఆగిపోతుంది, అదేం లేదు అక్కడ. ఇంచేత కల్చర్ అపస్వర వినేశ్వర గల్ల అంత మంట మండింది ఆయన గారికి, అందుకు శంకరశాస్త్రి అయ్యాడు. మనకు ఆ పాటలు పెట్టుకుని వింటూ ఏదేదో పనులు చేసేసుకుంటూ ఉంటారు, కార్ డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. ఆటోలు నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంటాయి. వాడు ఆటోలో పెట్టేస్తాడు, అది ఎగిరి దిగిరి పడుతూ ఉంటుంది, వాడే వింటున్నాడు మనమే వింటు. అండ్ హౌ ద కూర్చున్న వాళ్ళు ఎలా బేర్ చేస్తున్నారు, వాడు ఆపే మనసు కదా ఆటో డ్రైవర్. వాడు ఆపకపోతే ఆటో దిగిపోవచ్చు నువ్వు. పాయింట్ అర్థమైంది కదా? అది అక్కడ చెప్తున్నాడు, టు కల్టివేట్ టేస్ట్ ఫర్ లిటరేచర్, మ్యూజిక్ అండ్ ది ఆర్ట్స్. ఈ మూడింట్లోనూ టేస్ట్లు కూడా లేవు, అసలు మాకు టైం లేదు. పిల్లవాడు కాస్త ఏదైనా మేము ఆడుకుంటాను, బొమ్మలు గీస్తాను, పాటలు పాడుకుంటాను అంటే ట్యూషన్, టు గ్రో ఇన్ ఎబిలిటీ టు అనలైజ్ ప్రాబ్లమ్స్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చచ్చిపోతాను లేకపోతే చంపేస్తాను. రెండే ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి. మొన్న ఢిల్లీలో సీలింగ్ ఏదో వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఏం చేశారు అంటే మేము రాళ్ళు వేసి కొట్టేస్తాం, పోలీసులు ఏం చేశారు సరే మేము కొట్టేస్తాం. అది అసలు ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ లో జరగకూడనిది అని ఎవరికి అర్థం అవటం లేదు. అసలు పోలీసు లాఠీ ఛార్జింగ్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ కిల్లింగ్ ప్రొఫెసర్స్, చెప్తుంది అర్థమైందా ఎవరి గురించి చెప్తాను? స్టూడెంట్స్ ఏమో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తున్నారు, వైస్ ఛాన్సలర్ కొట్టేస్తున్నారు, అంతా చేసేస్తున్నారు. స్టూడెంట్స్ ఏమో పోలీసులు బాధిస్తున్నారు. చివరికి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? వాట్ ఈస్ దిస్ కల్చర్? అని అసలు మనకి వీసనెత్తి కూడా బాధ రావటం లేదు. మన ఇళ్లలో మనం కూర్చుని యూఆర్ థింకింగ్ యూఆర్ సేఫ్. ఇలాంటి సమాజంలో రేపు ఆ బాంబేదో మీ మీదే పడొచ్చు అని ఎందుకు భయం రావటం లేదు మీకు? బాంబే బ్లాస్ట్స్ మన అదృష్టం బాగుండి అవన్నీ పట్టుబడ్డాయి. పట్టుబడి ఉండకపోతే అంటే ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్? పోలీసులే చూసుకోవాలా అంతాను? ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పోయింది ఎడ్యుకేషన్ లో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ, ఫ్యామిలీ నార్మ్స్ కానీ, వాల్యూస్ కానీ. నెక్స్ట్ పారాగ్రాఫ్.
దిస్ స్టేట్మెంట్ డిమాండ్స్ రీ ఎగ్జామినేషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఏ సర్వే ఆఫ్ కరెంట్ డెవలప్మెంట్ ప్రూవ్స్ దట్ అట్ లాంగ్ లాస్ట్ ద ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్స్ ఆర్ క్లారిఫైయింగ్ ఏ కామన్ ఫిలాసఫీ అండ్ ఆర్ కాన్షియస్లీ స్ట్రైవింగ్ టు డీలినియేట్ ఏ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడిక్వేట్ టు ద న్యూ వరల్డ్ దట్ ఈస్ ఎమర్జింగ్.
అంతే, ఇప్పుడు మనకి అర్థమైంది కదా, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన పిల్లలు కొనసాగితే ఖచ్చితంగా మనం అందరం చచ్చిపోతాం, మన పిల్లల చేతిలోనే చచ్చిపోతారు. మీకు భయం లేకపోతే భయం తెచ్చుకోండి. ఇంకేంటే మీరు పిల్లలకి వాల్యూస్ ఏం చెప్పలేండి. హ్యూమన్ వాల్యూస్ మీరు చెప్పటం లేదు. అప్రిషియేషన్ ఆఫ్ కల్చర్ కానీ, లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ ఏమీ లేదు. వాళ్ళకున్నటువంటి ఎనర్జీ ఎటు డైవర్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఆల్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ హ్యూమన్ బాంబ్స్. మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే మనకి ఆ మాత్రం ఎనర్జీ కూడా లేదు. అది తుస్సం అంటుంది అనమాట. ఇప్పుడు దీపావళి టపాకాయ ఉందనుకో, లోపల మందుగుండు ఏదైనా ఉంటే టప్పని పేలుతుంది. మందుగుండు లేకపోతే అంతే, మన పరిస్థితి మందుగుండు లేని టపాకాయలం కనుక మనం కూడా ఉత్తరే ఒకసారి మాట వినేసరికల్లా మాస్టర్ అలా అంటారు, ఆయన అంటారు. ఇప్పటి నుంచి చూసుకోండి మాస్టర్ ఏంటో మీరు అంటారు కానీ మళ్ళీ థుస్ ఇంటికి వెళ్ళేసరి కల్లా. కానీ పిల్లలలో థుస్సు మనరే ఏంటంటే వాళ్ళల్లో హై ఎనర్జీ ఉంది. మీరేమో గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. మీరంటే ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ యాజ్ ఎ పేరెంట్. మీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా సొసైటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ దానికి కానీ దీనికి కానీ వాల్యూ లేదు కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారు? ఎప్పుడప్పుడు బరిస్ట్ అవుతారు. బరిస్ట్ అవ్వటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా మనమే. నెక్స్ట్ పాయింట్స్.
ఫస్ట్ పాయింట్ ఏ సైకాలజికల్ థియరీ ఆఫ్ ద హ్యూమన్ పర్సన్ టు బి ఎడ్యుకేటెడ్. సెకండ్, ఏ సోషల్ థియరీ ఆఫ్ ద కైండ్ ఆఫ్ సొసైటీ వన్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఆర్ ప్రిజర్వ్ యాజ్ ఎ సూటబుల్ హోమ్ ఫర్ ద కల్చరల్ ఐడియల్స్ ప్రమల్గేటెడ్. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ ఎ వరల్డ్ వ్యూ ఆర్ కాస్మాలజీ.
ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఆల్ దీస్ 24 బుక్స్ ఈ మూడింటిని క్యాటర్ చేస్తాయి. మొట్టమొదటిది ఏంటి అంటే సైకలాజికల్ థియరీ. ఐఆమ్ దట్ ఐఆమ్, నేనున్నాను, ఫండమెంటల్ గా నేను. మరి నేను అనేటటువంటి వాడు అలా జీవించాలి అది మనం నేర్పటం లే. మనం ఏం నేర్పుతున్నాం? ఇంజనీరింగ్ నేర్పుతున్నాం, మెడిసిన్ నేర్పుతున్నాం, సైన్స్ లో, ఆర్ట్స్ లో గాడ్ ఓన్లీ నోస్ వాట్ దే ఆర్ టీచింగ్. ఇంకేంటే ఐ డోంట్ నో దే ఆర్ టీచింగ్ ఎనీథింగ్ దేర్. ఏదో నాలుగు థియరీలు చెప్తారు, నాలుగు ఇది చెప్తారు. ఎంత బాగా చెప్తారు అంటే మా కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్స్, అది ఎప్పుడు ఏం జరిగిందని, షేర్ మార్కెటింగ్ లో సిండికేట్ ఫామ్ చేశారు. ఎవరు వాళ్ళందరూ? And all of them lost 5 to 6 lakhs rupees. Economics lecturers. వాళ్ళు ఏం చేయాలి అసలు? నిజంగా వాళ్ళు ఎకానమిక్స్ లెక్చరర్ అయితే ఏమవ్వాలి? అర్థమైందా?
I don't know what economy they are teaching and what economy the government is going to learn from those students. Students see goda, economy is a science, world economy, Indian economy, family economy. Economy gurinchi em teliyadu, edo naalugu theories cheptaru, edo Marshall's theory antaru, edo law of minimal returns antaru. By chance eppudo nenu oka MPhil rayinchalsi vachindi. MSc PhD writing an MPhil thesis in economics. ఆయన వాడికి చాలా మంచి మార్కులు వచ్చాయి ఎంఫిల్లో. ఎందుకు వచ్చాయంటే వాళ్ళు ఎకానమిక్స్ లెక్చరర్ వల్ల కాదు, గైడ్ వల్ల కాదు, నేను గైడ్ చేయటం వల్ల. అంటే ఇది నాకు గొప్ప గురించి చెప్పుకోవటంలే, ఇంత ఎకానమిక్స్ ఉందో అర్థమవుతోందని. ఈవెన్ ఐ కెన్ డూ ఎంఫిల్. మరి దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్నామమ్మా. కాస్త ఆలోచించుకోండి, మీ పిల్లల భవిష్యత్ ఏంటి, మీ భవిష్యత్ ఏంటి. మాకేం పట్టదు అంటే కుదరదు. నెక్స్ట్ సోషల్ థియరీ. ఈ చదువు చదివినటువంటి వాడు, ఓ ఎకానమిస్ట్, ఓ పొలిటీషియన్, పాలిటిక్స్ చదివినటువంటి వాడు, లేకపోతే ఓ సైంటిస్ట్, ఓ ఇంజనీరు, ఓ డాక్టరు, సొసైటీలో వాడి రోల్ ఏంటి? ఇప్పుడు సొసైటీలో మనకి ఏదైనా రోల్ ఉందా? మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో మీరు జీవిస్తున్నారంటే, కానీ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. సొసైటీ ఎక్కడ పోతే నాకేంటండి? నేను సుఖంగా ఉంటే చాలు. ఆ సుఖం కూడా ఎలాంటిది? ఫిజికల్ కంఫర్ట్, క్రీచర్ కంఫర్ట్. అంతేత అసలు సోషల్ వాల్యూయే లేదు. దాని తర్వాత ఏ వరల్డ్ వ్యూ ఆఫ్ కాస్మాలజీ. ఇంకా సోషల్ వ్యూయే లేకపోతే నేషనల్ వ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నేషనల్ వ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నేషనల్ వ్యూ తర్వాత ఏం రావాలి? కాస్మిక్ వ్యూ రావాలి. అప్పుడు అది ఎడ్యుకేషన్ అవుతుంది. అంచేత మరి కాస్మిక్ వ్యూ అనేది చాలా పెద్ద పదం కనుక అక్కడ ఆపుదాం మనం. 1:00 అయిపోయిందిగా. ఇంకా ఎడ్యుకేషన్ కావాల్సిన మూడు మీకు అర్థమయ్యాయి కదా. ఒకటేంటి అంటే పర్సనల్ ఈక్వేషన్, నువ్వు ఎవరివి, నువ్వే ఏంటి తెలుసుకుందావు. రెండోది ఏంటి? సొసైటీలో నీ రోల్ ఏంటి?